ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂ ದುಷ್ಟಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಷ್ಠಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಯುಚ್ಚೈರಥಸ್ಥಾಪ್ಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಸ್ಯುರಮೃತಂ ಯಸ್ಯಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರತಟಿನೀ ತೀರೇ ಸುರೈಸ್ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಬಾಹ್ಯಂತಸ್ಯ ಉಚಿದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್ ನಮಾಮಿತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾಧಿಯಾ ವಿಷ್ಣೋ ಜಿಷ್ಣ್ವಾದಿಸುರವಂದಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೇ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೇ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೇ ಮಮ ಮತಿರಸ್ತಂ ತವ ಚರಣಯುಗಳೇ ಡುಂಡಿರಾಯಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಘ್ರಿಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿ ಯೋಗಿ ಬೃಂದವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀ ಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ರಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಾಂ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣೇ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಯಂ ವಂದೇ ಸ್ವಗತಾದಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರೇ ಶ್ರೀ 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 ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣುಲ ಶ್ರೀ ಪಾದಪದ್ಮಮುಲಕು ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ಪಾದಪದ್ಮಮುಲಕು ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಮುಲು ಚೇಸುಕೊನಿ 34వ రోజున శృంగేరి శారదా మందిరంలో జగద్గురు మందిరంలో శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్పూర్వక అనుగ్రహంతో శారదాదేవి యొక్క అనుగ్రహంతో కాశీ ఎందున్న గంగా విశ్వనాథాదుల యొక్క అనుగ్రహంతో వేదవ్యాస ప్రోక్తమైన కాశీఖండంలో ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున నిన్న మొన్నటి రోజుల్లో కాశీ ఎందువల్ల ముక్తి సాధనమైందని సిద్ధమహాలింగాలను గురించి చెప్పడం ప్రారంభించారు. అందులో ఓంకారేశ్వరుడు యొక్క మహిమను గురించి చాలా వివరంగా ఉదాహరణపూర్వకంగా ఒక కథతో సహా రెండు అధ్యాయాలు వివరించారు. ఆ తర్వాత మరొక రెండు అధ్యాయాలు త్రివిష్టపేశ్వరుడు త్రిలోచనేశ్వరుడు ఆ లింగం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. ఆ తర్వాత మనం వెళ్ళి ఎప్పుడు కూడా కేదారేశ్వర ఘాట్ దగ్గర ఉంటాం. కేదారేశ్వరుడు హిమాలయాల నుంచి కాశీకి ఏ విధంగా వచ్చాడు, దాని యొక్క ప్రభావాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. ఈరోజు మరొక ప్రధానమైన లింగం విశాలాక్షి మందిరానికి విశాలాక్షి అమ్మవారు ఇలా ఉంటే ఇటు వద్దు కొద్దిగా దక్షిణంగా కనుక వెళ్ళినట్లయితే, పడమరగా వెళ్ళినట్లయితే ఇక్కడ చివరిలో ధర్మపీఠం అని ఉంటుంది. ఆ ధర్మపీఠంలో ధర్మరాజు అక్కడ తపస్సు చేశాడు. ధర్మేశ్వరలింగం ఉంది, దివోదాసు స్థాపించిన లింగం అక్కడే ఉన్నది, దివోదాసేశ్వరుడు. అక్కడే బంగారు వటవృక్షం ఉండేది, ఇప్పుడు మామూలు వటవృక్షమే ఉన్నది, కాంచన వటం అంటాం. అక్కడే పరమేశ్వరుడు తన త్రిశూలంతో తవ్విన కూపం ఉన్నది, ఆ కూపం ధర్మకూపం అంటాం, అది కూడా అక్కడే ఉన్నది. అమ్మవారు అక్కడ 20 బాహువులతో విశ్వభుజాదేవి ఉన్నది, వీళ్ళందరూ కూడా. వటసావిత్రి ఉన్నది అక్కడ, చాలా గొప్ప పీఠాలలో, కాశీలో ఉన్న పీఠాలలో అది కూడా చాలా గొప్ప పీఠం. దాని యొక్క ప్రభావాన్ని గురించి ఈరోజు మనం ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం. ఆనంద బాష్ప సలిల వృద్ధ కంఠం విలోక్యతం మృఢ పస్పరిశ. ఓహో, ఆనంద కాననే శంభో ఎల్లింగం పుణ్యవర్ధనం ఎన్నామస్మరణాదేవ మహాపాతక సంక్షయ. పార్వతీదేవి అడుగుతున్నది, ఓ మహాప్రభు, ఆనందకాననంలో ఏ లింగము పుణ్యమును వృద్ధింపజేసేది, ఏ లింగ నామస్మరణం వల్ల మహాపాపములన్నీ సంక్షయమవుతూ ఉంటాయి, సాధకులకు ఎక్కడ గొప్ప ప్రీతి కలుగుతూ ఉంటుంది, ఏ ఎక్కడ మనమే హోమం చేసినా, దానం చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఎక్కడ మనకు కలుగుతాయి, ఏ లింగమును గనక చూచినా, స్మరించినా, నమస్కరించినప్పటికీ లేదా స్పృశించినా, పంచామృతములతో అభిషేకం చేసినప్పటికీ మనకు సర్వము సిద్ధిస్తాయో, సర్వశ్రేయస్సులు, శ్రేయపరంపరలు సిద్ధిస్తాయో, అటువంటి లింగమును గురించి నాకు చెప్పండి అని అడిగింది. అడిగితే ఆయన చెబుతున్నాడు, సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడండి. ఉమే భవత్యాయత్ పృష్టం భవబంధ విమోక్షకృతం తతోహం కథయిష్యామి లింగం స్థిరమనాభవ. సంసార బంధముల నుండి విమోచనము కలిగించే లింగమును గురించి చెబుతున్నాను. నువ్వు అడిగిన విధంగా నువ్వు మనస్సు ఇక్కడ ఉంచి స్థిరమైన మనస్సుతో ఏకాగ్రమైన చిత్తంతో విను. ఆనందకాలంలో నేను చెప్పబోయే విషయం పరమ రహస్యమైన విషయం, ఇంతవరకు ఎవరికి కూడానే చెప్పలేదు. అసలు వాళ్లకు నీవలే అడిగిన వాళ్ళు కూడా లేరు నన్ను. కాశీలో చాలా లింగాలు ఉన్నాయి ఆనందవనంలో, నువ్వు అడిగినట్లుగా నేను చెబుతున్నాను విను. ఇన్ని రకాల మనకు ప్రాముఖ్యం ఉన్నటువంటి లింగం, సాక్షాత్తు కూడా ముక్తి స్వరూప అయినటువంటిది. ఓ పార్వతి, ఎత్రతే నంద, నువ్వు చెప్పినటువంటిది ఉన్నదే, అది ధర్మపీఠం అంటారు దాన్ని. అక్కడ నీ కుమారుడు ఆశా వినాయకుడు అనే పేరుతో ఉన్నాడు, కొద్ది దగ్గరలో ఉన్నాడులేండి, ఆ సమీపంలోనే విశాలాక్షి మందిరం వెనక ఉన్నాడు. క్షేత్ర విఘ్నములను అతడు పోగొడుతూ ఉంటాడు. త్రిపురాసుర సంహారం అప్పుడు నేను ఆయన్ని పూజించే తర్వాత నాకు ఆయన్ని జయించగలను అనేటువంటి నాకు ఆశ కలిగింది. బాగా ఆయన్ని పూజించి మోదకములని నివేదన ఇచ్చిన తర్వాత అక్కడ ఒక పితృదేవతలకు బాగా ప్రీతి కలిగించేటువంటి తీర్థం కూడా ఉన్నది ధర్మకూపం అని. ధర్మరాజు నాడే సూర్యభగవానుని కుమారుడైన ధర్మరాజు అక్కడ తపస్సు చేసి ధర్మాధికారాన్ని పొందాడు. పాపపుణ్యముల విచక్ష చేసి ఎవరిని ఎలా శిక్షించాలో, స్వర్గానికి పంపాలా, పుణ్యలోకాలకు పంపాలా, ఇవన్నీ నరకాలకు పంపాలని నిర్ణయం చేసి అధికారాన్ని పొందాడు అక్కడ తపస్సు చేసి. అక్కడ పక్షులు కూడానే జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందిన త్రియక్కులైనటువంటి పక్షులు కూడా. దుర్దముడు అనేటువంటి ఒక రాజుగారు, పర్వత ప్రదేశంలో ఉండే ఒక రాజుగారు, బహుదుర్మార్గుడు, అక్కడికి వచ్చి అంతా దర్శనం చేతనే ప్రశాంత చిత్తుడై రాజ్యాన్ని వదిలేసి మళ్ళీ ఆ ధర్మేశ్వరలింగాన్ని సేవించి మోక్షాన్ని పొందాడు మహానుభావుడు, ఆ దుర్మార్గుడైనటువంటి దుర్దముడు కూడా. అందువల్లనే ఆ లింగము యొక్క మహాత్యము ఆవిర్భావం చెబుతున్నాను, నువ్వు శ్రద్ధగా విను. వినటం వల్ల మహాపాతకములు కూడా నశించిపోతాయి. దాన్నే ధర్మపీఠం అంటూ ఉంటారు కాశీలో. అక్కడ ధర్మరాజు తపస్సు చేశాడు ఆ లింగమును ప్రతిష్ఠ చేసి. ఆ పీఠం చూడటం వల్లనే పాపముల నుండి మానవుడు విముక్తిని పొందుతాడు. పూర్వము సూర్యభగవానుని కుమారుడైనటువంటి యమధర్మరాజు పరమ నిష్ఠతో, ఇంద్రియ నిగ్రహంతో కూడినటువంటి వాడు చాలా గొప్ప తపస్సు చేశాడు. ఆ విశాలాక్షి యొక్క సమీపంలో ఉంటుంది. ఇది ధర్మ దానికి ముందు ఆయన వర్షాకాలంలో నీటి మధ్యలో ఉండి శిశిర ఋతువులో తపస్సు చేశాడు. అలాగే వర్షాకాలంలో కూడా తపస్సు చేశాడు నీళ్ళల్లో ఉండి. ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య ఉండి తపస్సు చేశాడు. చుట్టూ నాలుగు అగ్నులు, పైన సూర్యభగవానుడు. కేవలమే పాదము యొక్క బొటన వ్రేలు మాత్రమే నేల మోపి చాలా కాలం కూడా తపస్సు చేశాడు. ఒకే ఏకపాదస్థితుడే అతడు. కేవలం వాయుభక్షణం మాత్రమే చేసేవాడు. దర్భల యొక్క అలా చివర యొక్క నీళ్ళు అలా వస్తే ఆ బిందువులు మాత్రమే ఆహారంగా తాగుతూ ఉండేవాడు అప్పుడప్పుడు. చాలా నాలుగు యుగాల పాటు పరమమైనటువంటి గొప్ప సమాధితో ఆ పరమేశ్వరుని చూడాలనే ఉద్దేశంతో చాలా ఘోరమైనటువంటి భయంకరమైన తపస్సు చేశాడు. అంత స్థిరమైనటువంటి చిత్తంతో తపస్సు చేయుతున్నటువంటి అతన్ని అనుగ్రహించడం కొరకు నేను ఆ యముడి దగ్గరికి వెళ్ళాను, పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఒక బంగారు కొమ్మలు కలిగినటువంటి వటవృక్షం ఉన్నది. అందరికీ కూడా ఎవరైతే అక్కడ తపస్సు చేస్తున్నారో వాళ్ళందరి యొక్క తాపాన్ని పోగొడుతూ ఉంటుంది, చక్కని నీడలనిస్తూ ఉంటుంది. ఆ వటవృక్షం మీద అనేక పక్షులు ఉంటూ ఉంటాయి. ఆ గాలికి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క చిగురుటాకులు అలలలా కదులుతూ ఉంటాయి. అక్కడ అందరినీ కూడా తాపం పోతుంది, రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటాయి ఆ చిగురుటాకులు అలా కదులుతూ ఉంటే. అక్కడ చాలా ఎంతో ప్రేమతో మధురమైనటువంటి తమ యొక్క పండ్లతో ఆతిథ్యం ఇస్తూ ఉంటాయి. ఆ వటవృక్షం ఇస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తున్నటువంటి యమధర్మరాజును చూచాను. స్థాణువులాగా చాలా నిశ్చలంగా ఉన్నాడు. నాసాగ్ర మీద ముక్కు యొక్క కొనపైన దృష్టిని ఉంచాడు. బాగా గొప్ప తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నాడు. చుట్టంతా కూడా సూర్యుడులాగా ఉన్నాడు ఆకాశంలో ఆయన. తన పేరుతో ఒక లింగాన్ని, ధర్మేశ్వర, ధర్ముడు కదా, ధర్మేశ్వర అనే పేరుతో ఒక లింగాన్ని కూడా స్థాపించాడు. ఆ లింగమును సాక్షిగా చేసుకొని ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. వరం కోరుకోవయ్యా అని చెప్పి నేను అన్నాను ఆ ధర్మరాజుని అక్కడికి వెళ్ళి. ఇంకా నువ్వు తపస్సు చాలేవయ్యా, నేను ప్రసన్నుడైనాను, నువ్వు చాలా నియమనిష్టలతో తపస్సు చేశావన్నాను. ఆ యముడు కూడానే చాలా నన్ను చూచి బాగా నమస్కారం చేశాడు, నన్ను స్తోత్రం చేశాడు పరిహృష్టమైన హృదయంతో. ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చి ఆ సూర్యకుమారుడు, నమో నమః కారణకారణానం, నమో నమః కారణవర్జితాయ, నమో నమః కార్యమయాయ తుభ్యం, నమో నమః కార్య విభిన్న రూప అరూపరూపాయ సమస్తరూపిణే, పరాణురూపాయ పరాపరం, అపార పారాయ పరాబ్ధిపార ప్రదాయ తుభ్యం శశిమౌళయే నమః. అనీశ్వరస్త్వం జగదీశ్వరస్త్వం గుణాత్మకస్త్వం గుణవర్జితస్త్వం కాలాత్పరస్త్వం ప్రకృతే పరస్త్వం కాలాయ కాలాత్ ప్రకృతేర్నమస్తే, త్వమేవ నిర్వాణ పదప్రదోషి, త్వమేవ నిర్వాణమనంతశక్తే, త్వమాత్మరూప పరమాత్మరూప త్వమంతరాత్మాసి చరాచరస్య, తత్తో జగత్యం జగత్వం జగదేవ సాక్షాత్ జగత్వదీయం, జగదేకబంధో హర్తావితాత్వం ప్రథమో విధాత విధాతృవిష్ణువీశ నమో నమస్తే. కారణములన్నిటికీ కారణమైనటువంటి వాడా, నీకు నమస్కారం అయ్యా. అసలు నీకు మాత్రం ఏ కారణము లేదు, అటువంటి నీకు నమస్కారం. ఈ కార్యరూపమైన ఈ జగత్తు యొక్క స్వరూపమైన నీకు నమస్కారం. కార్యము కంటే విభిన్నమైన రూపం కలిగిన నీకు నమస్కారం. అసలు నీకు రూపమే లేదు, అటువంటి నీరూపుడవైన నీకు నమస్కారం. మళ్ళీ లోకమును అనుగ్రహించడం కొరకు నువ్వు రూపం ధరించావు, అటువంటి స్వరూపుడవైన నీకు నమస్కారం. నువ్వు పురాణ పురుషుడవైన నీకు నమస్కారం అయ్యా, పరాపురుషుడవైన నీకు నమస్కారం. నువ్వు పరమాణు రూపమైనటువంటి నీకు నమస్కారం, కార్యకారణ స్వరూపుడవైనటువంటి నీకు నమస్కారం, పరిపూర్ణుడవైన నీకు నమస్కారం. ఈ శత్రురూపమైనటువంటి సంసార సముద్రమును నశింపజేసేటువంటి నీకు నమస్కారం అయ్యా. నీకు పై ఈశ్వరుడు నిన్ను శాసించేవాడు ఎవడు లేడు. ఈశ్వరుడు అంటే శాసించేవాడు, అన్నిటినీ శాసించేవాడు. నువ్వు జగత్తుకంతటికీ ప్రభువువి, విశ్వనాథుడివి. నువ్వు గుణముల గుణత్రయ స్వరూపుడవు, నువ్వు నిర్గుణుడవు కూడా. నీవే సహజంగా నీ యొక్క స్వరూపం నిర్గుణ నిర్గుణత్వం. అంతేగాక నువ్వు కాలము కంటే కూడా పరమైనటువంటి వాడివి, ప్రకృతి కంటే కూడా పరమైనటువంటి వాడివి. నువ్వు కాలస్వరూపుడివి, నీకు నమస్కారం అయ్యా. నువ్వు మోక్షమునిచ్చేటువంటి వాడివి, మోక్షము నీవే. తమ ఆత్మరూప నువ్వు ఆత్మవి, పరమాత్మవి. అందరిలో చరాచర జగత్తులో నువ్వు అంతరాత్మగా ఉన్నావు. నీ వల్లనే ఈ జగత్తు ఏర్పడింది. ఈ జగత్తు నీ రూపమే. ఈ జగత్తుదంతా కూడా, ఇదంతా కూడా నీకు సంబంధించినటువంటిదే. నువ్వే సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు రుద్రులుగా చేస్తూ ఉన్నావు. మంచి మార్గంలో, వేదోక్త మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మురుడహ అంటే సుఖరూపుడవి. నువ్వు సుఖాన్ని ఇస్తూ ఉంటావు, సుఖమును అనుగ్రహిస్తూ ఉంటావు. వేద భిన్న మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు నువ్వు భీముడు, భయంకరంగా ఉండి వాళ్ళని శాసిస్తూ ఉంటావు. నువ్వు ఓ సోమ అంటే ఓ ఉమతో కూడిన ఓ పరమేశ్వర. స ఉమా సోమ అంటే ఉమతో కూడినటువంటి వాడు, పార్వతీదేవితో కూడినటువంటి వాడు. నువ్వు లోకమునకు నీ భక్తి కలిగినటువంటి వాళ్ళకే, నీ యందు భక్తి గల వాళ్లకు శంకరుడు అంటే శుభమును కలుగజేసేటువంటి వాడా, సుఖమును ఇచ్చేటువంటి వాడా. నీకు అభక్తి, నీ యందు భక్తి లేనటువంటి వాళ్లకు రుద్ర, రుద్రుడవై వాళ్ళందరినీ కూడా నాశనం చేసేవాడా. నువ్వు త్రిశూలమై, త్రిశూలం ధరించి శూలివి నువ్వు. ఎందుకయ్యా శత్రువులను సంహారం చేయటం కొరకు? నీ యందు వినతమైనటువంటి భక్తి కలిగినటువంటి శిరస్సు పెంచిన వాళ్లకు ఉన్నదే. నువ్వు వాళ్లకు శివుడివి, మంగళాన్ని కలుగజేస్తూ ఉంటావు. నీ పదములను ఆశ్రయించిన వాళ్లకు నువ్వు శ్రీకంఠుడివి. దుర్మార్గులకు నువ్వే హాలాహలం, ఉక్తో ఉగ్రకంఠుడుగా కనిపిస్తూ ఉంటావు. ఓ శంకర, ఓ శాంత, ఓ శంభో, ఓ చంద్రకళాధర, ఓ ఫణిభూషణ్ నాగభూషణ, ఓ పినాకపాణి అంధకాసుర సంహారి, నీకు నమస్కారం, నమస్కారం, నమస్కారం అయ్యా. నీ భక్తి ఎవరికైతే ఉంటుందో, నీ అర్చకుడు ఎవరో వాళ్లే ధన్యులు, వాళ్లే పూజ్యులు. తవ స్తుతిం యక్కురుదే సదైవ సస్తూయతే దుశ్చవనాధిదేవై. నీ స్తుతి ఎవరైతే చేస్తారో, నువ్వు చేసిన నీ స్తు నిన్ను గురించి ఎవరు స్తుతిస్తారో, ఇంద్రాదులు కూడా వాళ్ళని స్తుతి, వాళ్ళ చేత వాళ్ళని స్తుతిస్తారయ్యా. నిన్ను స్తోత్రం చేయడానికి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? నందులో నాలాంటి అల్పబుద్ధి గలవాడు నిన్ను గురించి స్తోత్రం చేయగలడా? నువ్వు వేదములకు కూడా నువ్వు గోచరం కానివాడు. ఇదేదో నేను నీ చేసుకుంటే ఒక వినతి పూర్వకంగా చేసుకుంటున్నానే, నమస్కార పూర్వకంగా తప్ప ఇది స్తోత్రం కాదు, నాకు అంత శక్తి లేదు అని చెప్పి నమస్కారం చేశాడు. ఉదీర్య సూర్యస్య స్తుతో స్తుతోతి భక్త్యా నమశివాయేతి సముచ్చరన్ నమశివాయ అని నమస్కారం చేశాడు. తలకు శిరస్సు, భూమినికి శిరస్సును అంటించి సాష్టాంగ నమస్కారం చేశాడని. అప్పుడు శివుడు బాగా కృశించిపోయి ఉన్నాడు, చాలా దుఃఖితుడై బాగా తప్తుడై ఉన్నాడు తపస్సు చేతన్నమాట. తన యొక్క అమృతప్రాయమైనటువంటి ఆ శరీరంతో అతన్ని స్పృశించి వరాలు ఇవ్వటం ప్రారంభించాడండి. వరాందదౌ సప్తతురంగసూనయే త్వం ధర్మరాజోభవ నామతోపి. నువ్వు ధర్మరాజు అనే పేరుతో పిలువబడతావు. నువ్వు త్వమేవ ధర్మాధికృతౌ సమస్త శరీరిణం స్థావరజంగమానం. ఈ చరాచర ప్రపంచంలో ఉండే సమస్త ప్రాణులకు ధర్మాధర్మములను గురించి విచారణ చేసి ఎవరకు ఏ స్థితి కలగాలో నిర్ణయించేవాడివి. నువ్వే ధర్మాధికారివి. నీవు నా చేత ఈ పదవిలో, ధర్మాధికారి పదవిలో నియమింపబడి ఈ సర్వలోక అందరినీ కూడా నా శాసనం ప్రకారం శాసించు, శిక్షించు. నీకు దక్షిణపు దిక్కున, నువ్వు దక్షిణపు దిక్కుకు అధినాధుడు అవుతావు. యమధర్మరాజు యొక్క దిక్కు దక్షిణపు దిక్కు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం అగ్ని, నైరుతి, అలాగే వరుణుడు, అలాగే ఈశానుడు, వీళ్ళందరూ కూడా కుబేరుడు పరమేశ్వరుని గురించి, విశ్వనాథుని గురించి తపస్సు చేసి దిక్పాలకత్వం పొందిన వాళ్ళే. ఇప్పుడు ధర్మరాజు కూడా ఈయన గురించి కాశీలో తపస్సు చేసి లింగ ప్రతిష్ఠ చేసి దక్షిణపు దిక్కుకు దిక్పాలకుడైనాడు. నువ్వు కర్మసాక్షిగా ఉంటూ ఉంటావు, సర్వజనులు చేసినటువంటి పని నువ్వు దర్శిస్తూ ఉంటావు. దర్శించి వాళ్ళకు పుణ్య పాపముల యొక్క నిర్ణయం ప్రకారం వాళ్లకు ఏ ఎక్కడికి ఎవరికి ఏ లోకములు వెళ్ళాలో ఏ జన్మలు ఇవ్వాలో ఇవన్నీ అనుగ్రహిస్తూ ఉంటావు. దర్శితాధ్వాన ఇతో వ్రజంతు సుకర్మయోగ్యం గతిముత్తమాధమా. ఉత్తములు అధములు కూడా నువ్వు ఇచ్చినటువంటి నీవు చూపించిన మార్గంలోనే తర్వాత వాళ్ళు ఉత్తమగతినో లేకపోతే అధమగతినో పొందుతూ ఉంటూ ఉంటారయ్యా. నువ్వు పూజించినటువంటి ఈ లింగం ఉన్నదే, నీకు నీ భక్తికి పాత్రమైనటువంటి ఈ లింగం ఉన్నదే, నువ్వు పూజించిన ఈ లింగం, నీ లింగమును చూచినా దర్శించినా స్పృశించినా లేదా పూజించినప్పటికీ కూడా సిద్ధిర్భవిష్యతి అచిరేణ పుంసం, తొందరలోనే సిద్ధి అవుతుంది ఈ లింగ దర్శన స్పర్శన అర్చన వల్ల. ఒక్కసారి ధర్మేశ్వరుని కనుక చూచినట్లయితే స్వచ్ఛమైన బుద్ధితో స్నాత్వా పురస్తేత్ర ధర్మతీర్థే నతస్య దూరే పురుషార్థ సిద్ధి. అక్కడ ధర్మకూపంలో స్నానం చేసి నిన్ను గనక చూస్తే చతుర్విధ పురుషార్థముల యొక్క సిద్ధి సిద్ధిస్తుంది. ఎంత పాపం చేసినప్పటికీ వేలాది పాపములు చేసినా ధర్మేశ్వరుని దైవయోగం వల్ల చూచినట్లయితే ఇంకా వాడు నరకాన్ని పొందడు. తదీయాం దివ్య, నిన్ను నువ్వు స్వర్గంలో చక్కగా ఆరాధి దేవతల చేత ఆరాధి అమరులు అవుతారు వాళ్ళు. ధర్మపీఠమును వచ్చినటువంటి వాళ్ళు కాశీలో స్వశ్రేయస్ నో యతతే తమూర్చ్య, వచ్చి కాశీకి వచ్చి తన యొక్క శ్రేయస్సు కొరకు ధర్మపీఠాన్ని చూడాలనే ప్రయత్నం చేయకపోయినట్లయితే కథం స ధర్మ త్వమివా అతి తేజ కరిష్యతి త్వం కృతకృత్యమేవ. నీలాగా కృతకృత్యులు ఎలా అవుతారయ్యా, వాళ్ళు నీలాగా ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఎలా పొందుతారయ్యా. నువ్వు ఏ రకంగానైతే నీకు మనోరథములు ఇక్కడ తీరినయ్యో గొప్ప తపస్సు చేయటం వల్ల ధర్మేశ్వరుని యందు భక్తి కలిగినటువంటి వాళ్ళకు కూడా ఫలములన్నీ తీర్తాయి, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అసలు పాపములు చేసి భయపడవలసిన పని లేదు. ఈ ధర్మేశ్వర లింగమును పూజించినటువంటి వాళ్ళు ధర్మేశ్వర భక్తులు. పత్రం పుష్పం ఫలం తోయమండి పూజించాల్సినవి, ముఖ్యంగా ఈ నాలుగన్నా ఉండాలి. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రేణ పుష్పేణ జలేన అంటూ దూర్వయ శివుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ దూర్వ కూడా కలిపారండి. దూర్వ అంటే గరికి అన్నమాట. ఈ నాలుగింటితో అందుకే అక్కడ మనమే 5 రూపాయలకి 10 రూపాయలకు అక్కడ పత్రి అడుగుతూ ఉంటే పూరు ఇస్తారు, మారేడు దళాలు ఇస్తారు, తర్వాత దూర్వ కూడా అన్నిటిలోనూ ఉంటుంది. ఎక్కడైనా విష్ణు మందిరాలు ఉంటాయనే దృష్టితో తులసి కూడా మనకి ఇస్తారు. ఇవన్నీ 4-5 రకాలు ఇస్తూ ఉంటారు. అక్కడ కొద్దిగా పూలు విడిగా ఇస్తూ ఉంటారు, రెక్కలవన్నీ చేసి పూల మాల కూడా ఒకటి ఇస్తారు. మామూలుగా మనం తీసుకున్న దాన్ని బట్టి వరుసగా ఇస్తుంటారు. 1-5 రూపాయలకు ఆ రకంగా అక్కడ ఇస్తూ ఉంటారు. ఓ పూలమాల, కాస్త దూర్వ, కాస్త తులసి, కాస్త మారేడు దళాలు, ఇంకా కాస్త విడిగా పూలు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ పత్రేణ పుష్పేణ జలేన దూర్వయ, ఇవి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి ఉండాలి. యో ధర్మ ధర్మేశ్వరమర్చయిష్యతి, పూజించినట్లయితే వాళ్ళని దేవతలు మందార మాలలతో పూజిస్తారు. మనం దూర్వ వేస్తే గణపతికి కూడా వెళ్ళేటప్పుడు దూర్వం తీసుకొని వెళ్ళాలండి. తులసి దళాలతో గణపతిని పూజించకూడదు. ఒక్క వినాయక చవితనాడు తప్ప. త్వత్తో బిభేష్యంతి కృతైన సోయే భయం నతేషం భవిత కదాచిత్ ధర్మేశ్వరార్చ్య రచనం కరిష్యతం హరిష్యతం బంధుతయా మనస్తే. పాపం చేసిన వాళ్ళు కూడా భయపడవలసిన పని లేదయ్యా, నిన్ను ధర్మేశ్వరుని సేవించిన వాళ్ళు. ఇక్కడ ఏ దానాలు చేసుకున్నా, ఇక్కడ తర్వాత ఇక్కడ గంగానదిలో స్నానం చేసి ఇక్కడ దానములు చేసుకున్నట్లయితే అది యుగాంతరంలో కూడా అది చాలా అక్షయమైనటువంటి ఫలాన్ని ఇస్తుందయ్యా. నీకు నమస్కరించి దానాలు చేసుకున్నట్లయితే ముఖ్యంగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి రోజు ఇక్కడ యాత్ర చేయాలి. ఉపవాసం ఉండి అంటే సాయంకాలం పూట రావాలన్నమాట. అక్కడన్నీ కాశీలోనే ఈ శృంగార ఉత్సవం అంటారు వార్షిక యాత్రల్ని, సాయంకాలం పూటనే చేస్తారు. ఉదయం పూట మామూలుగానే ఉంటుంది, ప్రతి చోట కూడా సాయంకాలం పూటనే చేస్తారు. ప్రదోష వేళలోనే చేస్తూ ఉంటారు. అందులో శివాలయాలలో ప్రదోష వేళ చాలా ముఖ్యం కదా. రాత్రౌజవై జాగరణం మహోత్సవై ధర్మేశ్వరే తే న పునర్భవాభువి. ఉపవాసం ఉండి ధర్మేశ్వరుని దర్శించి రాత్రి జాగరణ గనక చేస్తే మళ్ళీ తిరిగి జన్మ ఉండదు. నీవు చేసిన ఈ స్తోత్రాన్ని గనక మానవులు చదివినట్లయితే వాళ్ళకు పాపములన్నీ కూడా నశిస్తాయి. నా లోకానికి వాళ్ళు వస్తూ ఉంటారు, నీకు స్నేహితులు అవుతారు వాళ్ళు. మళ్ళీ ఇంకొక వరం కోరుకోవయ్యా, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నీకు ఇవ్వరానటువంటిది ఏమీ లేదు. నువ్వు ఊరికనే అడుగుతే చాలు, నీకు నాకు ఇది కావాలి అని అడిగితే చాలు ఇచ్చేసేస్తాను అన్నాడు. ప్రసన్నమూర్తిం సవిలోక్య శంకరం కారుణ్యపూర్ణం సుమనోరథాభిధం ఆనంద సందోహ సరో నిమగ్నో వక్తుం క్షణం నైవ శశాక కించిత్. మాట్లాడలేకపోయినాడు ఆనందంలో, గద్గదికి పోయి ఏమీ మాట్లాడలేకపోయినాడు. ఈ రకంగా స్కంద పురాణే కాశీఖండే ధర్మేశ మహిమాఖ్యానం నామ అష్ట సప్తమతితమోధ్యాయ సమాప్త. అప్పుడే ఆనందబాష్ప సలిల రుద్ధకంఠం విలోక్యత మృఢ పస్పరిశ పాణిభ్యాం సౌదాభ్యాం తు సుధాంబుధి, తన చేతు అమృతమయమైన తన చేతులతో సుధానిధి అయినటువంటి ఆ పరమేశ్వరుడు తాకాడండి ఆయన శరీరాన్ని. ఆ స్పరిశ వల్ల ధర్మరాజు ఆ తపస్సుకు సంబంధించిన తాపమునంతా పోయినాడు. మళ్ళీ వెంటనే మామూలుగా శరీరం ఆ తపోగ్ని వల్ల జ్వలితమైన శరీరం యథాప్రకారంగా వచ్చింది అంటున్నాడు. ప్రసన్నవదనుడై శాంతంగా ఉన్నటువంటి శాంతమైన పారిషదులతో నంది మొదలైన వాళ్లతో కూడి ఉన్నాడు. ప్రసన్నోసి యది ఈశాన సర్వజ్ఞ కరుణానిధే, నువ్వు ప్రసన్నుడవైతే సర్వజ్ఞుడివి దయాసముద్రుడు అయితే ఇంకా నాకు వరాలు ఎందుకయ్యా, నాకు ప్రత్యక్షమైనవు, ఇంతకంటే నాకు వరాలు ఏం కావాలి? నువ్వు సాక్షాత్తు ప్రత్యక్షమైనవు, ఇదే వరం, ఇంకా నాకు వరాలు ఎందుకు? యం న వేద విదు సమ్యక్ నచతౌ వేద పురుషౌ తతోపి వరయోగ్యోస్మి తత్రాధ ప్రార్థయామ్యహం. నిన్ను వేదములు కూడా తెలుసుకోలేవు, వేద పురుషులు అంటే బ్రహ్మ విష్ణువులు కూడా నిన్ను తెలుసుకోలేరు. అలాంటి నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షమైనావు, అయినా నువ్వు వరం ఇస్తానంటున్నావు. మరి నీ మాట ఇస్తానన్నప్పుడు కాదంటాం భావ్యం కాదు, అయితే నేను ఒక వరం కోరుతున్నాను స్వామి, అది ఇవ్వాలి అన్నాడు. స్వామి ఇక్కడ రెండు చిలుక పక్షులు ఉన్నాయి, ఇగో ఈ మరి కాంచిన వటం పైన చాలా రోజుల నుంచి నేను నుంచి చిలుక పిల్లలు ఉన్నాయి, చిలుక పిల్లలు ఉన్నాయి ఇక్కడ. చాలా చిలుక పలుకులు బలుపుతూ ఉంటాయి మధురంగా. నాకు తపస్సుకు సాక్షిగా ఇవన్నీ నా ఎదురుగుండా ఉంటూ ఉన్నాయి ఇవి. నేను చూస్తుండగానే అవి పుట్టినాయి. నేను ఇక్కడ తపస్సు 4 యుగాలు తపస్సు చేశాడు కదా, నేను దర్శిస్తూ ఉండగా నా కళ్ళ ముందు ఈ చిలుక పిల్లలు ఇక్కడ పుట్టినాయి. పుట్టి నా తపస్సుకు సాక్షిగా ఇక్కడే ఉంటున్నాయి, ఈ చెట్టు మీదనే, ఈ దగ్గరే ఉంటున్నాయి ఆ చిలుక పిల్లలు. పాపం తల్లిదండ్రి మరణించారు, ఆ పుట్టినప్పుడే తల్లి మరణించింది, ఆ తర్వాత తండ్రి మరణించాడు, తల్లిదండ్రి కూడా లేరు, అనాథలు, ఆహారం ఆహార విహారాలన్నీ వదిలేశారు, నా తపస్సుకు దర్శిస్తూ ఇక్కడే ఉంటున్నారు. ఈ చిలుక పిల్లలకు వరం ఇవ్వమని కోరాడండి ధర్మరాజు. పరోపకారం కాశీలో చేయాలి, ఎక్కడైనా పరోపకారం చేయాలి, పరోపకారం కంటే మించినటువంటి ధర్మం పుణ్యం ఇంకొకటి లేదుగాక లేదు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వేదవ్యాసుల వారు శ్లోక అర్ధపాదంలో చెప్పారు. పరోపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే పాపం అని. కాశీ లాంటి చోట అసలే చేయకూడదు, పరాపకారం పుణ్యమే పరోపకారమే చేయాలన్నమాట. వీళ్ళకేమో ఈ చిలుక పిల్లలు ప్రసవించే సమయంలో ఆ మాయ చేత బాధపడి పాపం తల్లి కాస్త మరణించింది. ఒక డేగ పిల్ల డేగ వచ్చి తండ్రిని కాస్త తిన్నది, కాబట్టి అనాథ పిల్లలు వీళ్ళు నా ముఖాన్ని దర్శిస్తూ ఉన్నారు అనాథలు వీళ్ళు. నువ్వేమో అనాథనాథుడవి, ఏదో నీ దయ వల్ల ఆయువు ఉన్నది కాబట్టి ఇంతవరకు అవి బ్రతికి ఉన్నాయి, కాబట్టి వీటికి మీరు ఏదైనా అనుగ్రహించండి అని చెప్పి కోరుకున్నాను. ఆ మాట విని ధర్మరాజు మాటలు విని పరోపకార బుద్ధి కలిగిన అతని మాటలు విని ఆ చిలుక పిల్లని దగ్గరికి పిలిచి అవిట వినయంతో శిరస్సు ఉంచుకొని వచ్చినాయిట. ధర్మరాజు యందు బాగా ప్రీతి కలిగినటువంటి వాడై చిలుక పిల్లలతో అంటున్నాడు పరమేశ్వరుడు. అయి పత్రరథాభూత సాధవో ధర్మసంగత కోవరో భవతాం దేయో ధర్మ ధర్మేశ పరిచారిణం, మీరు ధర్మేశ్వరుని సేవించారు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి పక్షులారా అన్నాడు. మీరు సజ్జనుల సత్సాంగత్యం వల్ల మీ పాపములన్నీ క్షీణించినాయి. ధర్మేశ్వరుడి దగ్గర ఉన్నారు కదా, ధర్మరాజు దగ్గర ఆయన తపస్సు చేస్తుంటే సత్సాంగత్యం వల్ల పాపములన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయి. సత్సాంగత్యం వల్ల జన్మాంతరములందు చేసిన మీ పాపములన్నీ కూడా క్షీణించినాయి. కాబట్టి ఏం వరం కావాలో కోరుకోండి అంటే పక్షులు అంటున్నాయండి, నమస్కారం చేసి నమస్తే భవనాశన అని ముందు చూడండి సంబోధన, సంసార బంధమును పోగొట్టు పరమేశ్వర నమస్కారం అన్నారండి. మనం సంబోధించేటప్పుడు కూడా ఏం చేస్తామంటే మన కోరికను బట్టి సంబోధన ఉంటూ ఉంటుంది. నలమహారాజు దగ్గరికి దిక్పాలకులు వచ్చి ఏదే దమయంతి స్వయంవరానికి వెళ్తుంటే ఏమని సంబోధించారంటే, మేము ఒక మాట అంటాము కోరతాము మా కోరిక నెరవేర్చాలి అని అడిగారు. ఆయన దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే అంటే ఆ దమయంతి మాకు భర్త మాకు భార్య అయ్యేటట్లు చేయమని వీళ్ళు అడగబోతున్నారు. ముందు ఏమని సంబోధించారు తెలుసా, నిత్య సత్యవ్రత, నిత్యము సత్యమును వ్రతంగా స్వీకరించిన వాడా అని సంబోధించారు. ఇందువల్ల ఆయన ఇస్తానన్నాడు మీరు కోరుకోండి అని. మళ్ళీ మాట తప్పితే ఈ మాట అన్న తర్వాత నేను అదే పని మీద వెళ్తాను, నాకు పోటీగా మీరు వస్తేనంటే ముందుగానే నిత్య సత్యవ్రత అన్నారు. ఇక్కడ ఈ చిలుకలు కూడా చూడండి ఏమంటున్నాయో, ఏమని అంటున్నది అంటే భవనాశము చేసేటువంటి వాడా, భవనాశన సంసారమును పోగొట్టేటువంటి ఓ మహానుభావ అని అడుగుతున్నాయి. అనాథనాథ, తల్లిదండ్రులు లేరు కదా, మాకు వరము ఇంకా ఎందుకయ్యా, ఎందువల్ల నీ మేము పశు పక్షి జాతికి చెందిన నీ దర్శనమైంది ఇంకా మాకెందుకు వరము అన్నాయండి అవి. లాభా సంతు ఉద్యమవతాం గిరీశేహ పరస్యతా, ప్రయత్నం చేస్తే అనేక లాభాలు కలుగుతాయి, ప్రయత్నం చేయకుండా మనకు లాభం రమ్మంటే రావు, వందలాది లాభాలు కలుగుతాయి. ఇంతకంటే నీ యొక్క దర్శనం కంటే ఇంకా పరమలాభం ఏముందండి, ఇంకా ఈ లాభం ముందు అన్ని లాభాలు జీరో, అన్నీ దీనికంటే తక్కువే. ఎంతకంటే మాకు ఇంకేం కావాలి నీ దర్శనం అయిన తర్వాత. ఎదేతద్ దృశ్యతే నాథ తత్సర్వం క్షరమ, ఈ దృశ్యమాన ప్రపంచమంతా కూడా నశించేదే కదా, అది క్షణికమైంది. కాబట్టి అభంగురో భవానేక తత్సపర్యాపి అభంగుర, నీకు మాత్రమే నాశనం లేనివాడివి, ఈ జగత్తంతా దృశ్యజమాన జగత్తంతా నశించేదే, నాశనం లేనివాడివి అంటే నువ్వే, నీ యొక్క సేవ ఉన్నదే నీ సపర్య, అది నాశనం లేనిది, దానివల్ల అక్షయమైన ఫలితం వస్తుంది, మిగిలినవన్నీ కూడా నశించేవి. నాకే మీ దయవల ఈ ధర్మేశ్వరలింగమును ఇక్కడ సేవించినందువల్ల, ఈ ధర్మరాజు తపస్సు దగ్గర మేము ఉన్నందువల్ల, ఈ సత్సాంగత్యం వల్ల మాకు కోట్ల కోట్ల జన్మల యొక్క స్మరణ మాకున్నదయ్యా. మేము ఒకప్పుడు వాళ్ళ పూర్వజన్మలని చెబుతున్నారండి, కొన్ని చెబుతున్నారు, దేవయోనులు పొందాము, దేవలోకానికి వెళ్ళి దేవతలుగా కొంతకాలం ఉన్నాం, చాలా కాలం అక్కడ ఉన్నాం, తర్వాత అక్కడ పరిపాలనలు చేశాం, దివ్యాస్త్రీలతో మేము చక్కగా వేలాది భోగాలు అనుభవించాం, రాక్షస జన్మలెత్తాం, దానవ జన్మలెత్తాం, నాగకన్య నాగలోకంలో జన్మించాం, నిరుతిలోక రాక్షస నిరుతిలోకంలో జన్మించాం, కిన్నరులుగా జన్మించాం, విద్యాధరులుగా గంధర్వులుగా ఎన్నో నరుడుగా రాజులుగా అనేక జన్మలెత్తాం, నీళ్ళల్లో మత్స్యాది జలచరములుగా భూమి ఎందు ఉండేటువంటి జల స్థలచరులుగా, అడవిలో ఉండేటువంటి పశు మృగాల్లాగా వనౌకసుల్లాగా, గ్రామాలలో గ్రామవాసుల్లాగా, కొంతమంది ఒక్కప్పుడు కొన్ని జన్మల్లో బాగా దానాలు చేశాం, కొన్ని జన్మల్లో అడుక్కున్నాం యాచన చేశాం, కొంత ఒక్కప్పుడు ఇతరులని రక్షించాం, ఒకప్పుడు బాగా క్రూరలు హింసా కృత్యాలు చేశాం, అంటే గత జన్మలో చేసినవన్నీ వాటికి గుర్తుకొచ్చినాయి, ఎన్ని ఆ జన్మలు వందలాది జన్మలు గుర్తుకొచ్చినాయి ఆ ధర్మేశ్వరుని యొక్క సేవ వల్ల అన్నమాట, ఆ ధర్మరాజు యొక్క సత్సాంగత్యం వల్ల. అక్కడ సుఖినో, మేము సుఖాలు అనుభవించాము దుఃఖాలు అనుభవించాం, ఇతరులను జయించాం ఓడిపోయినాం, మేము బాగా చదువుకున్నాం వేదాలని చదువుకోకుండా మూర్ఖులం అయినాం, ప్రభువులమైనాం సేవకులమైనాం, అన్ని రకాల నాలుగు రకాల జరాయుజ అండజ స్వేద ఉద్భిజ అనేటువంటి నాలుగు రకముల యొక్క భూత ప్రాణికోటిలో మేము కూడా అన్ని రకాల జన్మలు ఎత్తాం, ఉత్తమమైన వ్యక్త్యం అధమమైన వ్యక్త్యం మధ్యమైన వ్యక్త్యం, కానీ మాకు ఎక్కడ కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మాకు ఒక స్థిరత్వం లేదు, ఒక శాంతి లేదు స్వామి. ఇతో యోని తతో యోనవు, ఇట్లా ఒక గర్భం నుంచి ఇంకో గర్భం, ఇంకో గర్భంలో నుంచి ఇంకో గర్భం, ఎన్ని గర్భవాసాలు, ఎన్ని జన్మలు, పశుపక్ష్యాది క్రిమికీడగా అది దేవ ఓ చెప్పడానికి వీళ్ళ ఇదే మన ఈ గర్భం ఆ గర్భం, ఈ గర్భం ఆ గర్భం విసిగిపోయినాం ఇప్పటిదాకా అయ్యా స్వామి. కాపిన ప్రాపి సుఖలేశు, మాకే కొంచెం కూడా సుఖం ఎక్కడ లభించలేదయ్యా. ఇవాళ మేమేదో పుణ్యం చేసుకున్నాం, ధర్మేశ్వరుని చూచాం, అక్కడ ఆ యమధర్మరాజు యొక్క ఆ దగ్గర ఉండటం వల్ల ఆయన తపోగ్ని వల్ల మా పాపములన్నీ కూడా జలించిపోయినాయి. సంవీక్షేత్రేక్ష సాక్షాత్వం, నిన్ను చూచాం సాక్షాత్తుగా, మేము ధన్యులమైపోయినాము, కానీ నువ్వు ఇంకా మాకు నీ దర్శనమే వరం, అయినా నువ్వు వరం ఇస్తానంటున్నావు కాబట్టి ఒక్క వరం మేము కోరుతున్నాం స్వామి అని ఆ పక్షులు అంటున్నాయి. చిలుకలు రెండు అన్నమాటవి. కృపణేష్వపి సోచ్యేషు జ్ఞానం సర్వజ్ఞదేహితతు, మేము దీనిలో ఏదో పనికి మాలినటువంటి జన్మ శోచనీయమైన జన్మ కలిగినటువంటి వాళ్ళం కాబట్టి స్వామి సర్వజ్ఞ, మా విషయాలు మీకు చెప్పవలసిన పనులా, నీకు అన్ని తెలుసు సర్వజ్ఞుడివి, మాకు జ్ఞానం ఇవ్వు స్వామి అని అన్నారు. ఎటువంటి జ్ఞానం? జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కాదు. ఏన జ్ఞానేన ముక్తాస్మో అముష్మాత్ సంసార, ఏ జ్ఞానం వల్ల ఈ సంసారము నుండి ముక్తిని పొందుతామో అటువంటిది పరబ్రహ్మ జ్ఞానం ఉన్నదే, ఆ జ్ఞానం మాకు కావాలి అని అడిగారండి. ఐంద్రం పదం యంత్రిత ప్రాకృతై పాశై అదుర్భేద్యైశ్చ ప్రమాదృశై, మేమంతా ఈ ప్రాకృతికమైనటువంటి పాశములతో సంసార బంధములతో బంధింపబడి ఉన్నాం, మాలాంటి వాళ్లకు అవి అందులో నుంచి బయటపడే అవకాశం లేదు కాబట్టి మేము ఇంద్రపదవిని కోరుకోవటలా. ఇంద్రం పదం నవాంఛాము నా చాంద్రం నాణ్యదేవహి, మాకు చంద్రలోకంలోనికి వెళ్ళి చంద్రపదవి అవసరంలా. వాంఛామహ కేవలం మృత్యుం కాశ్యాం శంభో అపును, మేము కోరేది ఒక్కటే కోరిక స్వామి, మాకేం పెద్ద పదవులు వద్దు, కాశీలో మరణం మాకు అనుగ్రహించు. వాళ్ళు కాశీలో మరణం అనుగ్రహిస్తే ఆయన ఎట్లాగో జ్ఞానం బోధిస్తా ఇస్తాడు కదా, తారక మంత్ర ఉపదేశం అవుతుంది, జ్ఞానం కలుగుతుంది, మోక్షం వస్తుందిగా, మాకు కాశీలో మరణం అనుగ్రహించు అని కోరినాయండి. తత్సాన్నిధ్యాద్ విజయాన్ని, మాకు అంతా కూడా మీ యొక్క సాన్నిధ్యంలో ఉండటం వల్ల మాకు అన్ని సర్వ అన్ని విషయాలు మాకు తెలుసు ఈ ధర్మేశ్వర సాన్నిధ్యం వల్ల. మంచి మంచి గంధపు చెట్ల పక్కన ఉన్న చెట్లన్నీ పరిమళం వేసినట్లుగా ఇగో ఈ యమధర్మరాజు సాన్నిధ్యము, ఇగో ఈ ధర్మేశ్వర లింగ సాన్నిధ్యం వల్ల మాకు ఇంతటి అన్ని విషయాలు తెలుసు, మాకింతకంటే ఏమీ లేదు, సంసార ఉచ్చిత్తి కారణమైన మాకు జ్ఞానం కావాలి. ఎప్పుడు మా శరీరం విసర్జించే సమయంలో అది ఆనందకాలంలో జరగాలి, మా శరీరం యొక్క త్యాగం అనేది దేహత్యాగం ఆనందకాలంలో జరగాలి అని. ఎందువల్ల మేము అడుగుతున్నాం, ఎందుకంత మీకు అంత ఖచ్చితమైన నిశ్చయాత్మక బుద్ధి ఏమిటంటారా? బ్రహ్మగారు ఒకసారి చెప్పాడండి, అష్టాక్షరి మంత్రం ఒకటి చెప్పాడు, కాశ్యాం ముక్తి తనుత్యజాం, 8 అక్షరాలు ఉంటుంది చూసుకోండి, కాశ్యాం ముక్తి తదను తనుత్యజాం అని ఆయన చెప్పాడు బ్రహ్మగారు. కాశీలో దేహం త్యాగం చేసిన వాళ్ళకు ముక్తి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అనేక గ్రంథాలన్నీ చూసి కూడా, అనేక గ్రంథములు కూడా. తర్వాతనే విష్ణుమూర్తి ఏమని చెప్పాడంటే, సూర్యభగవానుడు ముందు చెప్పాడు, కైవల్యం కాస్తి సంస్థితే అని ఒక అష్టాక్షరి మంత్రం చెప్పాడు. కాశీలో ఉన్న వాళ్లకు కైవల్యము అని విష్ణుమూర్తి చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి ఒకసారి చెప్పాడు మునులందరి సభలో, కాశ్యాం అంతే పరం పదం, ఇది కూడా అష్టాక్షరి మంత్రమేనండి, కాశ్యాం అంతే పరం పదం, కాశీలో చివరలో పరమపదం వచ్చేస్తుంది, బ్రహ్మైక్యం పొందుతారు అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. మీరే మందరాద్రి పైన ఉన్నప్పుడు జగన్మాతతో కూడా చెప్పారు ఏమని, కాశీ నిర్వాణ జన్మభూ, ఇదివరకు వచ్చింది మనకు కాశీ మోక్షభూమి అని మీరే చెప్పారు, అదొక అష్టాక్షరి, ఇవన్నీ అష్టాక్షరి మంత్రాలు. వేదవ్యాసుడు ఒకసారి చెప్పాడండి, ఎత్ర విశ్వేశ్వర సాక్షాత్ ముక్తిస్తత్ర పదే పదే, ఇది షోడశాక్షరి మంత్రం ఇదంతా, ఎక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడో సాక్షాత్తుగా అక్కడ ప్రతి అణువణువునా అక్కడ మోక్షమేను అన్నాడు. కాబట్టి వదంచన్యే విమునయ తీర్థ సన్యాసకారిణ, ఇంకా చాలామంది ఆ మాట చెప్పారు, చాలా చిరంజీవులైనటువంటి లోమశివుడు మొదలైన మహర్షి కూడా ఏమని చెప్పారంటే, ఆయన కూడా కాశికా ముక్తికాశిక అన్నాడు, ముక్తిని ప్రకాశింపజేస్తుంది, కాశీముక్తి కాశిక అంటే ప్రకాశింపజేస్తుంది. వయమపి ఏవం జానీమో ఎత్ర స్వర్గతరంగిణి, వాళ్ళు చెప్పడమే కాదు మాకు కూడా తెలుసండి. ఎందువల్లంటే ఇక్కడేమో గంగానది ఉన్నది, ఆనందకాననంలో మీరున్న శంభోర్ మోక్షస్ తత్రైవ నిశ్చితం పరమేశ్. కాబట్టి ఇక్కడ మోక్షం అనేది ఇక్కడే నిశ్చితంగా ఉన్నది. మాకన్నీ కూడా తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా. ఎందువల్ల ఈ ధర్మేశ్వరుడి సేవ వల్ల మాకు అనుగ్రహం వల్ల ఇవన్నీ తెలుసు. కాబట్టి బ్రహ్మగారు చెప్పింది, హరి చెప్పినది, మీరు చెప్పినవి అనే అన్ని విషయాలు మాకు తెలుసు. ఇవన్నీ ఎలా తెలుసు అంటే మాకు ధర్మేశ్వరలింగ సేవనం వల్ల ఇవన్నీ తెలుసు. సర్వం కూడా బ్రహ్మాండంలో ఉన్న విషయాలు మాకు తెలియందేమీ లేదు, మాకు గోచరంగా అందేమీ లేదు. ఇదంతా ధర్మపీఠమును సేవించడం వల్ల వచ్చింది. ధర్మపీఠ సేవనం ఎంత గొప్పదో ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మనం చిలుకలకు ఇంత శక్తి ఆ ధర్మేశ్వరుని సేవించడం వల్ల వచ్చింది. మేము ధర్మరాజు యొక్క తపస్సు వల్ల పక్షులమైనప్పటికీ నిర్వికల్పమైనటువంటి ఆ సర్వజ్ఞానమునకు మేము అర్హులమయ్యా. మేము నిర్వికల్ప స్థితిని పొంది సర్వజ్ఞానానికి మేము అర్హులం అని ఈ రకంగా మృదువుగా మధురంగా సత్యంగా సప్రమాణంగా చక్కటి మళ్ళీ సంస్కృతం ఒక సంస్కృతమయ సంస్కరింపబడిన పదజాలంతో హితము మితంగా దృష్టాంతపూర్వకంగా పలికినాయండి పక్షులు. పలికేటప్పటికీ ఆ మాటలు విన్నాడు ఆయన మహానుభావుడు పీఠ గౌరవాన్ని. త్రైలోక్య నగరే చేత్ర కాశీ రాజగృహం మమ, ఇక ఆయన చెబుతున్నాడండి ఎవరు మహానుభావుడైనటువంటి విశ్వనాథుడు చెబుతూ ఉన్నాడు. దేవో అతి విస్మయాపన్న, చాలా ఆశ్చర్యాన్ని పొందేట అవర్ణయత్ పీఠ గౌరవం, ధర్మపీఠం యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పడం ప్రారంభించాడు. త్రైలోక్యంలో కాశీ అనేది నా రాజధాని, రాజగృహం నాది. అక్కడ కూడానే భోగభవనం అనర్ఘ్యమణి నిర్మితం మోక్షలక్ష్మీ విలాసాఖ్య, నా భోగభవనం మోక్షలక్ష్మీ విలాసం. ఆ మోక్షలక్ష్మీ విలాసం అంటే విశ్వనాథుడి మందిరం అన్నమాట. అప్పుడు ఆ కల్పంలో ఆ యుగంలో దానికి పేరు అది మోక్షలక్ష్మీ విలాసం, నా యొక్క భోగ మందిరం, నా ప్రసాదం, అది మిక్కిలి సుఖమునకు నిలయమైనటువంటిది. నా మోక్షలక్ష్మీ విలాసమనే పేరు గల ప్రసాదానికి ప్రదక్షిణ కనుక చేసినట్లయితే పక్షులు కూడా ముక్తిని పొందుతూ ఉంటాయి, అవన్నీ కూడానే దేవతలైపోతూ ఉంటాయి. ఈ మోక్షలక్ష్మీ విలాసం ప్రసాదం ఉన్నదే చూచినట్లయితే బ్రహ్మహత్య దోషం కూడా పోతుంది అండి. ఆ భవన ఆ ప్రసాదాన్ని చూస్తే విశ్వనాథుడు, ఆ పైన ఉన్న కలశాలు ఉంటాయే అవి నిధాన కలశాస్తాంతో, అవి నిధి కలశములేటండి. ఏ నిరీక్షిత ఎవరైతే చూస్తారో వాళ్లకు నిధి కలశములు బాగా ఉంటూ ఉంటాయి, వాటిని ఎప్పుడు విడిచిపెట్టరు. ఆ ప్రసాదము యొక్క పతాకం చూచినా దూరము నుండి చూచినా సరే అవందరూ కూడా నాకు అతిథులు అవుతారు. పతాక దర్శనం చేసిన వాళ్ళు మనం వెళ్ళినప్పుడు విశ్వనాథుడిని దర్శించి బయటికి వచ్చి ఆ ప్రసాదం చూచి శిఖరం చూచి జెండా కూడా చూడాలి. భూమిం భిత్వా స్వయం జాత తత్ప్రాసాదిమిషేనహి ఆనందాక్షస్య కందస్య కూప్యేష పరమోంకర. అందువల్లనే ఆ ప్రసాదం అనేటువంటిది ఎట్లా వచ్చిందయ్యా అంటే భూమిని ఛేదించుకొని వచ్చింది, తత్ప్రాసాదం అనే మిషతో వచ్చింది. ఆనంద యొక్క ఆనందం అనేటువంటి ఆనందమూలమైనటువంటి అంకురం అన్నమాట అది ఆ ప్రసాదం. బ్రహ్మ మొదలుకొని స్థావరం వరకే ఎందరైతే ఉన్నారో అందరూ కూడా నన్ను సేవిస్తూనే ఉంటారయ్యా. అక్కడికి వచ్చి ఆ నా సౌధం ఉన్నదే ఈ మొత్తం బ్రహ్మాండంలో అన్ని లోకాలలో మోక్షానికి స్థానమయ్యా నా సౌధం. నేను రమించేటువంటి విహరించేటువంటి శాల నాకు విశ్వాసమైనటువంటి విశ్వాసపాత్రమైనటువంటి ప్రదేశం అయ్యా ఆ మందిరం మహామోక్షలక్ష్మి విలాసం. నేను అంతటా ఉన్నప్పటికీ ఈ ప్రసాదము నాకు ఎక్కువగా నాకు నిలయం అయ్యా, నేను ఎక్కువగా ఇక్కడ ఉంటాను. పరంబ్రహ్మని ఏదైతే చెబుతూ ఉన్నామో ఉపనిషత్తులతో మనం ఆయనకు అసలు ఆకారమే లేదు అన్నారే, ఆ పరబ్రహ్మనే నేను రూపాన్ని ధరించి భక్తుల యందు దయ వల్ల ఈ నిశ్రే మోక్షలక్ష్మికి స్థానమైనటువంటి ఇగో ఈ మోక్షలక్ష్మి విలాసంలో నేను ఉంటున్నానయ్యా అన్నాడు. తత్రాహం సత తిష్టేతు సత్సదా ఉపమండ. ఇక్కడే నేను ఉంటూ ఉంటానయ్యా, ఇక్కడ పక్కనే ముక్తి మండపం అని ఉన్నదండి, దీని పక్కనే విశ్వనాథుడి మందిరానికి దగ్గరలోనే అటు వటవృక్షం దగ్గర. ఈ ముక్తి మండపంలో ఉన్నదే నా సభది. ఒక్క నిమిషం అక్కడ కాలం గడిపితే చాలు, నిశ్చలంగా యోగం సమస్త యోగం కూడానే అభ్యసించినటువంటి వాడవుతాడయ్యా. ఈ నిర్వాణ మండపము అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడ పూజించిన జపం చేసిన ఒక్కసారి అది సర్వ వేదములు అధ్యయనం చేసిన ఫలితం వస్తుందయ్యా. ఒక్క ప్రాణాయామం గనక చేసినట్లయితే ముక్తి మండపంలో కూర్చొని అష్టాంగ యోగము అభ్యసించినటువంటి ఫలం వస్తుంది. ఇంకా మళ్ళీ వేలకు సంవత్సరాలు వేల సంవత్సరాలు యోగాభ్యాసం చేయవలసిన పని లేదయ్యా. ముక్తి మండపంలో ఒక్క కూర్చొని ఒక్కసారి షడక్షరి మంత్రం జపిస్తే చాలయ్యా, కోటి రుద్రములు జపించిన ఫలితం వస్తుంది. శుచిగా గంగాస్నానం చేసి శుచి అయి శతరుద్రియం చేసినట్లు జపం చేసినట్లయితే ముక్తి మండపంలో వాడు రుద్రుడవుతాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి రుద్రుడి క్రింద లెక్కయ్యా. అక్కడ కనుక శతరుద్రియం చదివితే ఒక్కసారి అక్కడ బ్రహ్మయజ్ఞం చేస్తే బ్రహ్మలోకమునకు పొందివాడు. తర్వాత ఉన్నదే కొంతకాలం అక్కడ ఉండి తర్వాత మళ్ళీ తిరిగి జన్మలేనటువంటి మోక్షాన్ని పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడయ్యా. ఆ ముక్తి మండపంలో ధర్మశాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు నిష్కాముడై గనక చదివినట్లయితే నా యొక్క ఆ ముక్తి మండపంలో వాడికి ఇంద్రియ చంచలత్వం లేకుండా స్థిరంగా అక్కడ కూర్చొని గనక ఉన్నట్లయితే వాడు చాలా పుణ్యాత్ముడయ్యా. అటువంటి వాడు ఏమవుతాడయ్యా, ఇతరత్రా ఎంతో గొప్ప తపస్సు చేసినటువంటి వాడు అవుతాడు. వాయుభక్షణం చేస్తూ వేల వందలాది సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ముక్తి మండపంలో అర్ధ ఘటికా కాలం గనక ఉన్నట్లయితే మౌనంగా కూర్చుంటే అలాంటి ఫలితం వస్తుందయ్యా. ఇక్కడ కొద్దిగా బంగారం దానం చేసినప్పటికీ బంగారపు విమానాలలో స్వర్గలోకంలో సంచరిస్తారయ్యా. ఒక్క రాత్రి జాగరణ గనక చేసినట్లయితే ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి అర్చించి జాగరణగా చేసినట్లయితే వాడు సర్వవ్రతములు చేసిన వాడు అవుతాడయ్యా. ఇక్కడ ఇతరత్రా మహాదానములు తథాధీత్య అఖిలం వేదం చెబతే ననరో దివహ. ఎక్కడైతే బాగా దానం చేస్తారో అక్కడ ఎంతో ధారణ చేసి వేదములన్నీ చదివితే కూడా అటువంటి ఫలితం రాదయ్యా. అక్కడ గనక దానం చేసినట్లయితే అక్కడ ప్రణవాన్ని గనక చేసినట్లయితే ఏ ప్రాణులు ఆ ముక్తి మండపంలో నన్ను నాలో ప్రవేశిస్తారయ్యా. నేనంతకాలం ఉంటే నాలో అలా ఉండిపోతారు, నాలో ఐక్యం పొంది. అక్కడ జ్ఞానవాపి సమీపంలో ఉంది, జ్ఞానవాపి కథ చెప్పుకున్నాం కదండి, అది నేను జలక్రీడలు ఆడేటువంటిదయ్యా. నేను స్నానం చేసి జలక్రీడలు ఆడే చోటయ్యా. ఆ నీరు త్రాగటం చేతనే మీకు తెలిసినవే వస్తుంటాయి ఇక ప్రదేశాలన్నీ. ఇప్పుడు ఇదివరకంటే తెలియవు వీటి మహిమలన్నీ, తెలిసినవే వస్తుంటాయి. ఆ జ్ఞానవాపిలో నేను ఇప్పుడు ముక్తి మండప మహిమ కూడా ఇప్పుడు వచ్చింది మనకి. నేను అక్కడ పార్వతీదేవితో కూడి జలక్రీడలు ఆడుతూ ఉంటానయ్యా. అక్కడ నీరు త్రాగుతే చాలు జ్ఞానం కలుగుతూ ఉంటుంది, నిర్మలమైన జ్ఞానం కలుగుతుందయ్యా. అది నాకు జలక్రీడా స్థానం అయ్యా, నాకు చాలా ప్రీతికరమైనది. అందుకే ఏదో చిన్నగా ఒక గ్లాస్ ఏడన్నా నీళ్లు తీసుకెళ్ళి ఆ విశ్వనాథుడి పైన పోయాలి జ్ఞానవాపి జలంతో. ఈ రాజసదనంలో జాడ్యం అనేటువంటిది హృదయంలో ఉన్న జాడ్యం అంతా కూడా పోగొట్టేసేస్తుందయ్యా నీరు త్రాగితే. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. ఏమిటంటే ఇవన్నీ ఉన్నాయి, ఇంతవరకు ఉన్నాయి. నా ప్రసాదానికి ముందు శృంగార మండపం ఉంది. బహుశా ఇప్పుడన్నీ టికెట్స్ రాసి అన్నీ తయారు చేసేది మండపం ఉంటుంది, కొత్తగా నిర్మాణం చేశారు అది. ఇక అటువంటివి అనుకోవాలి, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయన్నమాట అక్కడ. అది ఉన్నదే ఆ ప్రసాదానికి ముందు నా శృంగార మండపం ఉందయ్యా. శ్రీపీఠం, దాన్నే శ్రీపీఠం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారయ్యా. అది నిశ్రీక శ్రీ సమర్పణం, దరిద్రులకు కూడా శ్రీని అనుగ్రహిస్తూ ఉందయ్యా నా శ్రీపీఠం. అక్కడ నాకు గురించి మీరు శుచి అయినటువంటి పట్టు వస్త్రాలు కనుక ఇచ్చినట్లయితే మదర్థం తత్రయో దద్యాత్ దుకూలాని శుచీని అన్నాడు. శుచి అయినటువంటివి ఇచ్చినట్లయితే మాల్యాని సువిచిత్రాన్ని యక్షకర్ధమానిచ పూలమాలలు ఇచ్చినా నా కొరకు విచిత్రములైనటువంటి యక్షకర్దమములు కస్తూరి కుంకుమ చందనం కర్పూరం కలిగింది తో ఆరాధన చేస్తే దేవతలకు ప్రీతికరమైంది. అది యక్షకర్దం. నానా నేపథ్య ఇంకా నా అలంకారానికి సంబంధించి అక్కడ వాటికి పూజలకు సంబంధించి మీరు అనేకమైన పూజోపకరణాలు అవన్నీ ఇచ్చినా వాళ్ళందరూ కూడా నే బాగా లక్ష్మితో తొలదూగుతారయ్యా. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిర్వాణ వాళ్ళని మోక్షలక్ష్మి వాళ్ళని వరిస్తుందయ్యా. ఎక్కడ మరణించినా సరే ఈ రకంగా నా యొక్క శృంగార మండపంలో ఇచ్చిన వాళ్ళకి ఎత్ర కుత్రాపి నిధనం ప్రాప్నుయాదపి సద్ధ్రువం మోక్షలక్ష్మి విలాసాచ్య ప్రాస అది నా వాళ్లకు మోక్షం వస్తుంది అన్నాడు. ఇది నిశ్చయం. నా మందిరానికి ఉన్నదే మోక్షలక్ష్మి విలాసం అనే నా ప్రాసాదానికి ఉత్తరంలో ఐశ్వర్య మండపం ఉన్నదే. అక్కడ నేను అందరికీ ఐశ్వర్యం ఇస్తూ ఉంటానయ్యా. నా ప్రసాదాన్ని నా ప్రాసాదానికి తూర్పు దిక్కున జ్ఞానమండపం ఉన్నది. ఆ జ్ఞానవాపి ముందుదే జ్ఞానమండపం అవుతుంది. పూర్వం మసీదు దగ్గర కాబట్టి మసీదుకు తూర్పుగా జ్ఞానవాపి ఉంది. ఆ పక్కదాన్నే జ్ఞానమండపం అంటాం. అక్కడ నేను జ్ఞానం ఇస్తూ ఉంటానయ్యా నన్ను గనక ధ్యానం చేసినటువంటి వాళ్ళకి. నేను భవానీ అనే పేరుతోటే ఇక్కడ అమ్మవారు వస్తూ ఉంటుంది. అన్నపూర్ణాదేవి భవానీ రాజసదనే మమాస్తి మమ మహానసం భవానీ. ఆ అన్నపూర్ణాదేవి మందిరంలో మా వంటశాల ఉందయ్యా. అక్కడ కనుక నేను ఏదో ఎత్తత్రోపహృతం పుణ్యం నివిశామి మృదయ అక్కడ మీరు ఏమీ నా కొరకు నివేదనం ఇచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తూ ఉంటానయ్యా. ఆ పుణ్యాన్ని పొందు. విశాలాక్షి మహాసౌధం ఉన్నదే అది నాకు విశ్రాంతి భూమి అయ్యా. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. అది ఏమిటో తెలుసా అక్కడ ఈ సంసారం అనేక జన్మలెత్తి బాధపడతారే వాళ్ళందరికీ విశ్రామాన్ని ఇస్తూ ఉంటానయ్యా. నేను అక్కడ నేను ప్రతిరోజు చక్ర పుష్కరిణిలో స్నానం చేస్తానయ్యా. నియమపూర్వక స్నానం నియమ స్నాన తీర్థంచే చక్ర పుష్కరిణి మధ్యాహ్నం 12 గంటలకు చక్ర పుష్కరిణి స్నానం అది నియమపూర్వక స్నానం అయ్యా మణికర్ణికలో. తత్ర స్నానవదాం పుంసాం తన్ నైర్మల్యం అక్కడ స్నానం చేసినటువంటి వాళ్లకు నేను నిర్మలత్వాన్ని ఇస్తూ ఉంటానయ్యా. అక్కడ మనం స్నానం చేసేటప్పుడు 12 గంటలు తిరిగితే ఆయన అక్కడే ఉంటాడు. యదాహు పరమంతత్వం యదాహు బ్రహ్మసత్వం ఏదైతే పరమతత్వం అన్నారో ఏదైతే బ్రహ్మ అన్నారో ఏదైతే మనం అందరం కూడా చక్కగా అది ఉన్నదే మరణ సమయంలోనే ఏదైతే తెలుసుకోవాలో అటువంటి పరమజ్ఞానాన్ని నేను పరబ్రహ్మ జ్ఞానాన్ని అక్కడ నేను అనుగ్రహిస్తూ ఉంటానయ్యా. ఏ తారక జ్ఞానం ఉందో అతి నిర్మలమైనది అది అక్కడ నేను ఇస్తూ ఉంటాను స్వాత్మారామమైనటువంటిది. తత్ర అంతే దిశామ్యహం తర్వాత మణికర్ణి కంటే ఏమనుకున్నారు జగత్తు మొత్తంలో మంగళకరమైనటువంటి భూమి అయ్యా. జగన్ మంగళ భూర్యాత్ర పరమా మణికర్ణిక అక్కడ నేనే పాశములతో సంసార పాశముల కర్మల కర్మపాశములతో పాశితులైన వాళ్ళందరినీ పాశ విమోచనం చేస్తూ ఉంటానయ్యా. విపాశయామి తత్రాహం కర్మభీ పాశితాన్ పశూన్ మనమంతా పశువులంటే జీవులండి. పశువులంటే వేరే అనుకోవాలండి. మనకు అసలైన జ్ఞానం లేని వాళ్ళందరం పశువులే. ఆ తారక జ్ఞానం కలిగితే అప్పుడు మనం పశువులం కాదు. అదే అది కలిగేంతవరకు అందరూ పశువులే. పశువులంటే ఏదో మామూలు నీచంగా అల్పంగా తీసుకోకూడదు. ప్రతి ప్రాణి పశువే. అందుకే ఆయన మనందరికీ ప్రభువు. ఆయన ఆ జ్ఞానాన్ని ఇచ్చి పోగొడుతూ ఉంటాడు. ఇవన్నీ మణికర్ణిక దగ్గర నేను పశుపాశముల నుండి నిర్వాణ శ్రాణనే ఎత్ర పాత్రాపాత్రం అక్కడ నేను ఓళ్ళు పాత్రుడా అపాత్రుడా ఈ విషయం నేను ఆలోచించనయ్యా. అక్కడ దాని గురించి అసలు నేను పట్టించుకోను వాడికి యోగ్యత ఉందా యోగ్యత లేదా. ఆనందకాననే తన్మే దానస్థానం నేను దానం చేస్తూ ఉంటాను. జ్ఞానదానం చేస్తూ ఉంటాను. అది నాకు జ్ఞానదానం చేసే చోటయ్యా మణికర్ణి కంటే. రాత్రింబగళ్ళు నేను చేస్తూ ఉంటాను. భవాంబుధవు మహాగాదే ప్రాణిన పరిమజ్జత భూచైవ కర్ణధారయంతే ఎత్ర సంతార నేను సూత్రధారుళ్ళగా ప్రాణులకి సంసార సముద్రంలో మునిగినటువంటి వాళ్ళందరినీ నేను సంసారము నుండి తరింపజేస్తూ ఉంటానయ్యా. సౌభాగ్య భాగ్య భూమి అయ్యా ఈ మణికర్ణిక జగత్ ప్రఖ్యాతిగాంచిందయ్యా. దదామి తస్యాం సర్వస్వం అగ్రయా అయ్యా అంత్యజాయవ వాడు బ్రాహ్మణుడు కావచ్చు అంత్యకులంలో పుట్టిన ఒక వాడు కావచ్చు అక్కడ నా సర్వస్వం వాడికి నేను ఇస్తానయ్యా. భేదం లేదు అక్కడ. కులాలు లేవు పశుపక్ష్యాదులు లేవు ఏమీ లేవు. అందరికీ ఇస్తాను. అందరూ ఒకటే నాకు పాపులు పుణ్యాత్ములు. మహాసమాధి సంపన్నై వేదాంతార్థ నిషేధి దుష్ప్రాపో అన్యత్ర ఎంత సమాధిలో తపస్సు చేసి ఎంత లేదా యోగంలో ధ్యానంలో ఉండి లేదా ఉపనిషత్తులు ఇవన్నీ సేవించినా పొందడానికి సాధ్యం కానీ మోక్షం ఉందే అల్పుల చేత కూడా దీనులకు కూడా ఇక్కడ పొందుస్తానయ్యా. నేను అక్కడ వాడు దీక్షితుడు కావచ్చు, చండాలుడు కావచ్చు. దీక్షితోవా దివాకీర్తి, పండితోవా అపండిత. వాడు పండితుడు కావచ్చు, అపండితుడు కావచ్చు, మోక్ష దీక్షలో మణికర్ణికి దగ్గర నాకు అందరూ సమానులే, అందరికీ నేను మోక్షాన్ని యత్యాగే అన్యత్ర కృపణ తత్ప్రాప్య మణికర్ణిక దదామే జంతు మాత్రస్య సర్వస్వం. ఇతరత్రా మీకు అన్నీ అన్నీ వదిలేసి ఇక్కడికి వస్తాడే వాడికి, నేను మణికర్ణిక దగ్గర ప్రాణిమాత్రుడికి, వాడు ప్రాణిమాత్రులందరికీ కూడా నా సర్వస్వం ఇస్తానయ్యా. యది దైవాదిహ ప్రాప్త త్రిసంయోగో తిర్దుర్ఘట. ఈ మూడింటి యొక్క సంయోగం దొరకాలండి, అది ఇంకా జరిగితే ఇంకా మనం తరించినట్లే అన్నాడు. త్రిసంయోగం ఏమిటి? ఆ సంయోగం అంటే జన్మ రావాలి, మానవ జన్మ అదొకటి, శరీరం. మరి మానవ జన్మ రావడం చాలా కష్టం, జంతువునాం నరజన్మ దుర్లభం. ఆ జన్మ రావడం అదొకటి. జన్మ వస్తే లాభం అండి, దానాలు ధర్మాలు పూజలు బాగా ఖర్చు పెట్టి మంచి పనులు చేయాలంటే డబ్బు కూడా ఉండాలిగా. రెండవది సంపత్తి. మూడవది ఏముండాలి? ఇన్ని ఉన్నా మణికర్ణికగా చేరాలిగా మనం. ఈ మూడు ఒక మహాయోగం అంటండి, శరీరం రావటం, సంపద ఉండటం, ఉండి మణికర్ణికకి వెళ్ళటం. శరీరమధ సంపత్తి అధసా మణికర్ణిక త్రిసంయోగోయమప్రాప్తో దేవైరింద్రాదికైరపి. ఇంద్రాది దేవతలకు కూడా ఇది లభ్యం కాదే. ఈ పునః పునర్విచార్యేది జంతుమాత్రాప్యవచ నిర్వాణ లక్ష్యం విచ్చామి సదో సదోపమణికర్ణికం. ఎప్పుడు ఆ మణికర్ణిక దగ్గర పునః మళ్ళీ మళ్ళీ విచారించి ప్రాణిమాత్రుడికి నేను అక్కడ మోక్షలక్ష్మిని అనుగ్రహిస్తూ ఉంటానయ్యా. ముక్తిదానం చేసే భూమయ్యా మణికర్ణిక. వారాణసిలో నేను ముక్తిదానం చేసేటువంటి భూమయ్యా, చాలా గొప్పదయ్యా. తన్మహీరజసా సామ్యం త్రిలోక్యపి నచోద్వహేత్. లోకములు కూడా దాని ధూళితో సమానం కావయ్యా. లింగార్చన సరే, ఇది ఆయన మధ్యాహ్నం అదే స్నానం, నియమపూర్వక స్నానస్థలం ఇదండి, జలక్రీడా స్థలం జ్ఞానవాపి, భోజనం అదంతా అదంతా కూడా అన్నపూర్ణ మందిరం, విశ్రాంతి స్థానం విశాలాక్షి మందిరం. సాయంకాలం పూట లింగార్చనా స్థానం అవిముక్తేశ్వరేశ్వరం. విశ్వనాథుడు పక్కన అవిముక్తేశ్వరుడు, అవిముక్తేశ్వర లింగం ఆవిర్భావం చెప్పాంగా, నేను అక్కడ లింగార్చన చేసే చోటది, నేను పూజించే లింగం అవిముక్తేశ్వరుడు. మరి సాయంకాలం పూట సంధ్యావందనం ఉంది, సాయం పశుపతి సంధ్యాం కుర్యాం పాశుపతి ఈశ్వరి. పాశుపతమైన సంధ్యని ఆయన చేస్తారట. ఎక్కడ చేస్తారయ్యా అంటే పశుపతి ఈశ్వర మందిరంలో చేస్తూ ఉంటాం, పశుపతి గల్లి అని ఉంటుంది. అక్కడ విభూతి ధారణ చేస్తే చాలు పశుపాశముల నుండి ఇంకా వాడు బంధింపబడడు. ప్రాత సంధ్య ఇప్పుడు సాయం సంధ్య ఎక్కడండి? పశుపతీశ్వరుడి దగ్గర. మధ్యాహ్నం సంధ్య మణికర్ణిక ఇంకా చెప్పేదే ఉంది అక్కడే కమని ఆయన నియమపూర్వక స్నానం. ఇంకా ఉదయం పూట మరి ఎప్పుడండి? ఎక్కడ సంధ్య? ప్రాత సంధ్యాం కరోమ్యేవా సదా ఓంకార నికేతనే. మనం చెప్పుకున్నామే ఓంకారం, ఆ ఓంకారేశ్వరుడి దగ్గర నేను ప్రాత సంధ్య చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా నియమాలు పాటిస్తారండి, శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు అందరూ కూడా వాళ్ళు ముందు ఆచరించే మనందరం ఆచరించాలని. వసామి కృతివాసోహం అక్కడటండి. ఓంకారం దగ్గర ఒక్కసారి సంధ్య చేస్తే సర్వపాతక కృంతని అన్ని పాపములు పోతాయిటండి. వసామి కృతివాసేహం సదా ప్రతి చతుర్దశి. కృతివాసేశ్వరుడు చెప్పుకున్నాం కదా చాలా గొప్ప లింగమని, ప్రతి చతుర్దశి నాడు నేను అక్కడ ఉంటాను. అత్ర జాగరణం కృత్వా చతుర్దశ్యాంన గర్భభాగ్. చతుర్దశి రోజు జాగరణ చేస్తే వాడు గర్భంను మళ్ళీ పొందడు. రత్నేశ్వరుడు, ఇవన్నీ మీరు విన్న లింగాలు వస్తున్నాయి మీకు కదులు అంటే చూస్తే ఇంకా కదులుతాయి. ఇప్పుడేమో ఆ మహిమ మాత్రం ఈ హృదయంలోనికి దాదాపుగా అందరికీ వస్తూ ఉంటున్నది. రత్నేశ్వరుని అక్కడ పూజించినట్లయితే వాడికే నాకు గనక మహారత్నాలు అంటే, ఇప్పుడు రత్నాలు లేకపోతే బాగా దాన ధర్మాలు ఇస్తే రత్నై సమర్చ్య తల్లింగం స్త్రీరత్నాది లభేద్నర. స్త్రీరత్నం మొదలైన వస్తాయి మీకు చెప్పాను కదా. రత్నేశ్వరుని పూజిస్తే పెళ్లి కాని వా మగపిల్లలకు పెళ్లి కూతురు, అలాగే భార్య పెళ్లి కాని ఆడపిల్లలకు పెళ్లి కొడుకు లభిస్తాడని స్త్రీరత్న ఆది అన్నాడు. స్త్రీరత్నం పుత్రరత్నం అనుకోండి, మీకు అన్ని రత్నాలు వస్తాయి, భర్త రత్నం ఇవన్నీ. విష్టపత్రితయాంతస్తో నిన్న చెప్పుకున్నావు, నేను అన్ని లోకాల్లో ఉంటాను కానీ త్రివిష్టపంలో ఎప్పుడూ ఉంటాను నేను. త్రివిష్టపేశ్వరలింగం అని చెప్పుకున్నాగా, ఓంకారేశ్వరం మొదటిదని చెప్పి త్రివిష్టపేశ్వరుడు దాని ప్రత్యేకత ప్రత్యేకతనయ్యా, దానికంటే కూడా ఇది గొప్పది అనుకున్నామే. అక్కడ అన్ని చోట్ల అన్ని లోకాల్లో అంతటా ఉంటాను కానీ అక్కడ నేను ఎప్పుడు భక్తుల యొక్క మనోరథను తీర్చడం కొరకు ఉంటూ ఉంటానయ్యా. అది విరజామహాపీఠం, అక్కడ రజోగుణం నశిస్తుంది ఆ మానవుడు ఆ పీఠాన్ని సేవిస్తే. విరజా జాయతే నూనం అక్కడ నాలుగు నదులు కలిసినాయి త్రివిష్టపం దగ్గర, నర్మదా నది, గంగా, యమున, సరస్వతి నాలుగు కలిసినాయి పిలపిలా తీర్థం అక్కడ. మహాదేవే మహాపీఠం ఏమండి, ఆ త్రిలోచన ఘాట్ పైన ఉంటాయి. అటు వెళ్తేనేమో బిర్లా హాస్పిటల్ రోడ్డు దగ్గర కామేశ్వర గల్లి మంచి, అవన్నీ మొదటి 14 లింగాల్లో ఉన్నాయండి, మొదటి చతుర్దశ 14 లింగాల్లో. దుర్వాసుడు స్థాపించిన ముందు రాబోతున్నది కామేశ్వరలింగం ఉంది అక్కడే, అక్కడే త్రిలోచనేశ్వరలింగం ఉంది, త్రివిష్టపేశ్వరలింగం అంటాం, అక్కడే మహాదేవేశ్వరలింగం ఉంది, పార్వతీశ్వరలింగం ఉన్నది. చాలా గొప్ప గొప్ప లింగాలని ఆ లైన్లో ఉన్నాయండి, ఇవన్నీ చాలా సిద్ధలింగాలు అన్నమాట, ఇవి మామూలు లింగాలు కాదు. మహాదేవుడు కూడా ఇదివరకు చెప్పాం, ఆ మహాదేవలింగం కూడా అక్కడే ఉందన్నమాట. మహాదేవే మహాపీఠం మమ సాధక సిద్ధిదం, అక్కడ ఆ పీఠ దర్శనం వల్లనే పాపముల నుండి విముక్తి పొందుతారు. వృషభధ్వజ తీర్థం చెప్పుకున్నాం కదండి, కపిలా తీర్థం అని, అది పితృదేవతలకు బాగా ప్రీతిప్రదమైందయ్యా. పితృతర్పణ చేసినట్లయితే పితృదేవతలందరూ కూడా అక్కడ తరిస్తూ ఉంటారు. ఆదికేశవుడు చెప్పుకున్నాం కదండి, వరుణాసంగమం తీర్థంలో ఆయనే తయారు చేశాడే, కాశీకి వచ్చి అక్కడ అందులో ఉండిపోయినాడే, అక్కడ నేనేం చేస్తుంటానో తెలుసా, ఆదికేశవుడు రూపంలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు, నేనే అనుకుంటారు. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, శివుడు విష్ణువు వేరో ఒకటో, అందువల్లనే ఆదికేశవ రూపంలో నేను అక్కడ ఉన్నానయ్యా. వా విష్ణు భక్తులని శ్వేతద్వీపానికి నేను పంపుతూ ఉంటానయ్యా, ఆ వైష్ణవులందరినీ కూడా, నా ప్రియులైనటువంటి వైష్ణవులందరినీ శ్వేతద్వీపానికి పంపిస్తానయ్యా. అక్కడ గౌరీ మంగళాపీఠం ఉంది కదండి, మంగళాగౌరి అని చెప్పుకున్నామే, గభస్తీశ్వరుడు తపస్సు చేశాడు ఆ మందిరానికి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినట్లున్నామే, అన్ని మంగళములు ఇస్తుందే, పంచనద తీర్థంలో స్నానం చేస్తే మంగళానది తీర్థంలో ఇచ్చేస్తే భక్తులను నేను అక్కడ తరింపజేస్తానయ్యా. అక్కడే పంచనదం దగ్గర బిందు మాధవుడు ఉన్నాడుగా, బిందు మాధవ రూపేణ యత్రాహం వైష్ణవాంజనాన్ నయే పంచనద స్నాతాన్ సద్విష్ణో పరమం వదం. ఆ బిందు మాధవుడి దగ్గర పంచనద తీర్థంలో స్నానం చేసి బిందు మాధవుని దర్శించిన వాళ్ళందరినీ వైష్ణవులందరినీ నేను వైకుంఠానికి పంపుతూ ఉంటానయ్యా, పరమపదానికి పంపుతూ ఉంటానయ్యా. పంచముద్రే మహాపీఠే, నెక్స్ట్ రేపు రాబోతున్నది ఆ పంచముద్ర మహాపీఠంలో వీరేశ్వరుని సేవిస్తే ఆత్మా వీరేశ్వరుడు, వాళ్ళకు పరమమైన మోక్షం వస్తుందయ్యా చివరిలో. తత్ర సిద్ధేశ్వరి పీఠం, చంద్రేశ్వరుని గురించి మనం చెప్పుకున్నాం, ఈ ఆత్మా వీరేశ్వరుని గురించి కూడా చెప్పుకున్నాం. తపస్సు చేసి అగ్నిహోత్ర విశ్వానరుడు అగ్నిహోత్రుని పొందాడు అక్కడ కుమారుని, కొద్దిగా చెప్పుకున్నాం, దాని ఆవిర్భావాన్ని గురించి రేపు వస్తుంది. సిద్ధేశ్వరి పీఠం అమ్మవారు చాలా గొప్ప ఇదన్నమాట, చాలామంది వేలకు వేల మంది తపస్సు చేసి సిద్ధి పొందారు. చంద్రేశ్వరుడు దగ్గరనే అక్కడ సిద్ధి 6 నెలల్లోనే అయిపోతుంది. అక్కడ చతుష్షష్ఠి మాత చెప్పుకున్నాం కదూ, అక్కడనే యోగిని పీఠంలో యోగ సిద్ధి కలుగుతుంది, అక్కడ రకరకాల సిద్ధులన్నీ కూడా కలుగుతాయి బాగా సాధకులకి అన్నారు. అనేకానీహ చాలా కాశీలో ఉన్నాయ్యా, పరం ధర్మపి ధర్మేశ పీఠస్య కాచిత్ శక్తిరనుత్తమ, ధర్మపీఠానికితో సమానమైనటువంటి ఆ శక్తి ఇంకెవరికీ లేదయ్యా, అది చాలా గొప్ప తీర్థం. యత్రామీ బాలకీరాచ, ఇక్కడ చూడండి పిల్ల చిలుకలు, చిన్న చిలుకలు కూడా నిర్మల జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాయి. ధర్మేశ్వరుడితో అంటున్నాడు, ఎవరు ధర్మరాజుతో చెబుతున్నాడు ఇవన్నీ శివుడు, చిన్న పిల్లలు కదా ఈ చిలుక పిల్లలు, ఇవి కూడా చూడండి నిర్మల జ్ఞానానికి పాత్రమైనవి అని ఈ రకంగా చెప్పి అవి రక్షించు రక్షించు అంటున్నాయి కదా, ఏద అంటున్నాయి చూడండి, నిర్మల జ్ఞానానికి పాత్రమై నన్ను రక్షించు రక్షించు అని కోరుకుంటున్నాయి ఈ చిన్నపిల్లలు కూడా. ఈ ధర్మేశ్వర పీఠం ఉందే, ఈరోజు మొదలుకొని నేను ఎప్పుడు ఇంకా విడిచిపెట్టను, నకాచిత్ ఓ సూర్యకుమార నీ తపోవనం ఉందే, ఇలాంటి ఇంక తపోవనం ఇంకెక్కడా లేదయ్యా, నా అనుగ్రహం వల్ల ఈ చిలుక పిల్లలు చూడవయ్యా అని చెప్పి వెంటనే దివ్య విమానం కైలాసం నుంచి వచ్చింది చూడు వెళ్తున్నారు అన్నాడు. మత్వరం మహతు, అక్కడ నా భోగాలు అనేకమైనవి అనుభవిస్తారు ఎక్కడ, శివలోకంలో కైలాసంలో. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నా ద్వారా కాశీలో పుట్టి మళ్ళీ తత్ర భుక్త్వా చిరంభోగాన్ జ్ఞానం ప్రాచ్య మయేరితం ఇహ ముక్తిమవాప్నుయస్యంతి, ఇహ ముక్తిం అంటున్నాడు, కాశీలోనే ముక్తి పొందుతారు మళ్ళీ ఇక్కడికి వచ్చి, శివలోకానికి వెళ్ళినా విష్ణులోకానికి వెళ్ళినా మళ్ళీ పునర్జన్మ లేని ముక్తి లేదు, ఆ శివలోకంలో సుఖాలు అనుభవిస్తారు మళ్ళీ. చూడండి ఇహ ముక్తి, ఇహ అంటే ఇక్కడ, అంటే చెప్తున్నది ఎక్కడ, ఈ మాటలు కాశీలో చెబుతున్నాడు, అంటే కాశీకి వచ్చి ముక్తి పొందుతాడు. అవాప్స్యంతి తత్సంసర్గాది నిర్మలా, ఈ రకంగా నీ అంటే నీ యొక్క ధర్మేశ్వరుడు ధర్మ రాజుతో సాన్నిహిత్యం వల్ల వాళ్ళకి ఇలాంటిది కలిగిందనమాట అని చెప్పి చూడంగానే కైలాస శిఖరం లాంటి విమానం వచ్చింది. రుద్రకన్యలందరూ అందులో ఉన్నారు. ఆ విమానంలో ఎక్కి వీళ్ళందరూ కూడా ఆకాశంలో వెళ్ళిపోయినారు. ఈ పక్షులన్నీ కూడా కైలాసం అభిసం జిగ్మో ధర్మమా పృచ్చతే మలాహ. ఈ రకంగా ధర్మపీఠంలో ధర్మరాజు తపస్సు చేశాడు. చిలుకులను ఆ రకంగా అనుగ్రహించాడు విశ్వనాథుడు. అధ అశీతితమో అధ్యాయ 80వ అధ్యాయం అండి. ఈ పీఠము యొక్క మహాత్యం ఉన్నదే, పక్షులకు కూడా ఇక్కడనే సంసారం వచ్చినమైన జ్ఞానం కలిగింది కదా. పార్వతీదేవి అడుగుతున్నదండి, ధర్మేశ్వర సమీపేహం నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అన్నది. గొప్ప పీఠం కాబట్టి ఇక్కడే నేను కూడా ఉంటాను అన్నది. ఈ రోజు నుండి పరమేశ్వరుడు అక్కడ ఉంటానాడు, ఆమె అక్కడ ఉంటానుంది. ఆమె విశ్వభుజ పేరుతో అక్కడ ఉన్నది. అత్ర లింగే ద్వయే భక్త స్త్రీయో వా పురుషాస్తువా, ఎవరిక్కడ ఉన్నా సరే ఈ ధర్మేశ్వర లింగమునందు భక్తులు వాళ్లకు నేను అన్నీ సమకూరుస్తూ ఉంటాను అన్నది. ఈశ్వరుడు అన్నాడు, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, నేను నువ్వు చక్కగా మరి ఇక్కడ వాళ్ళందరికీ ధర్మపీఠ సేవకులందరికీ మనోరథాలు తీరుస్తున్నా అన్నావు. తయేవ విశ్వభోక్తారో విశ్వమాన్యాస్ తయేవహి ఏ త్వం విశ్వభుజామత్ర, నువ్వు విశ్వభుజా రూపంలో ఆమె ఉంటుంది, నిన్ను అక్కడ ఎవరు సేవిస్తారో వాళ్లే మానవులమ్మా, వాళ్లే ధన్యులమ్మా. ఓ విశ్వభుజ పార్వతీదేవి విశ్వభుజ అనే పేరుతో అక్కడ ఉన్నదన్నమాట. నరులు కూడా నిన్ను పూజించిన వాళ్లే నరులు, ముఖ్యంగా మనోరథ తృతీయ అని వస్తుంది వైశాఖ మాసంలో, వైశాఖ శుద్ధ తదియ మనోరథ తృతీయ వ్రతం అని ఆ రోజు చేయిస్తే అప్పటి నుంచి 12 నెలలు చేయాలి. ఆ వ్రత విధానం అంతా ఇందులో వివరించారు. కాశీలో ఎలా చేయాలి, విశ్వభుజాదేవి ఉన్నది ఆ దగ్గరలో, ఆశా వినాయకుడు ఉన్నాడు, ఆ వ్రతకల్పము వ్రత విధానం అంతా ఇందులో వివరించారు. మీరు మీ దగ్గర దాదాపు చాలామంది దగ్గర పుస్తకాలు కూడా కొనుక్కున్నారు, కాశీఖండం తెలుగుది అందులో ఉన్నది, మీరు చేయదలుచుకున్న వాళ్ళు కొనండి. అక్కడ చేయలేకపోతే ఇతరత్రా ఎలా చేయాలో కూడా అందులో వివరంగా ఉన్నది. అక్కడ మనోరథ తృతీయ ఏంది ఉన్నదే, అక్కడ కనుక అమ్మవారిని కనుక పూజించినట్లయితే అది ఎలా చేయాలో ఏమిటో అమ్మవారు అడిగింది చెబితే ఆ మనోరథ వ్రతం తృతీయ నాడు మనోరథ తృతీయ వ్రతం మనోరథాలన్నీ తీర్తాయి, ఎలా చేయాలో ఆ విషయాలంతా కూడా చెప్పాడు. పూర్వంటండి శచీదేవి బాగా తపస్సు చేసిందిట, పెళ్లి కావాలి మంచి భర్త కావాలని చెప్పి తపస్సు చేసిందిట. ఆయన ముందుగా తపస్సు చేస్తే ఎవరు కూడా ప్రత్యక్షం కాలేదుట, ఆ మనోరథం తీరలేదన్నమాట. అప్పుడు ఆమె ఏం చేసిందయ్యా అంటే పరమేశ్వరుని గురించి తపస్సు చేసిందిట శచీదేవి. చక్కగా పాటలు పాడుతూ రకరకాలుగా మధురమైన కంఠంతో రకరకాల తాళములతో చక్కగా చేసింది. ఈయన సంతోషించి వరం కోరుకోవన్నట్ట శచీదేవిని, స్వామి మీరు ప్రసన్నులు గనక అయినట్లయితే నా కోరిక తీర్చాలి అని చెప్పి ఓ మహాదేవి ప్రియా అని అడిగిందండి. నాకు మంచి భర్త కావాలి, ఎటువంటి భర్త కావాలో తెలుసా ఆయన, దేవతలందరిలోనికి మాన్యుడు కావాలి, దేవతలందరిలోనికి అందగాడు కావాలి, యజ్ఞం చేసిన వాళ్ళందరిలోనికి శ్రేష్ఠుడు కావాలి, అటువంటి వాడు నాకు భర్త కావాలని వరం కోరింది కాశీలో తపస్సు చేసి విశ్వనాథుని గురించి. ఆయన ఏమన్నాడంటే యదా నాకు ఇంకోటి కూడా అడిగిందండో, నా రూపం ఎలా కావాలనుకుంటే అలా కావాలి, నేను ఏ రూపం ధరించాలంటే ఆ రూపం కావాలి, నా అభిలషితం ప్రకారం నాకు సుఖం కలగాలి, నేను కోరుకున్నట్లు నాకు రూపం ఉండాలి, నేను భర్తతో సంగమించాననుకోండి ఈ శరీరం ఈ పోయి మళ్ళీ కొత్త శరీరం రావాలి, ఎప్పటికప్పుడు భర్తతో సంగమించిన తర్వాత నూతన శరీరం నాకు వస్తూ ఉండాలి, ఇవన్నీ కోరికలు కోరిందండి. సదాజ లింగ పూజాయం, ఎప్పుడూ లింగార్చన చేసేటువంటి బుద్ధి నాకు ఉండాలి చాలా. భవభూయాద్ భవహర జరామరణహారిణి భర్తృవ్యయే వైధవ్యం, నాకు భర్త పోయినప్పటికీ వైధవ్యం రాకూడదు, ఒక్క క్షణం మాత్రం కూడా నాకు వైధవ్యం ఉండకూడదు. మమ భావి మహాదేవ పాతివ్రత్యం చేయ, నా పాతివ్రత్యం ఎప్పటికీ భగ్నం కాకూడదు. ఇలాంటి వరాలన్నీ కోరితే అప్పుడు ఆయన అంటున్నాడండి ఈశ్వరుడు, కాసే కొద్దిగా నవ్వి అంటున్నాడు ఆయన, పులోమకన్యే యశ్చైష త్వయాకారి మనోరథ, నువ్వు ఆ కోరిన కోరికలు తీర్తయ్యమ్మా, నేను చెప్పిన పని మాత్రం చేయి, మనోరథ తృతీయ వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉందమ్మా, దాన్ని గనక నువ్వు చేసినట్లయితే తత్ప్రాప్తయే వ్రతం వచ్చే తద్విధేహి యథోదితం, నేను చెప్పినట్లుగా వ్రతం చేయమని అడిగింది. స్వామి ఎలా చేయాలి ఏమిటి మనోరథ తృతీయ వ్రతం అంటే, ఆ వ్రతాన్నంతా కూడా తర్వాత స్వామి ఆమెకు చెప్పారండి. చెప్పిన తర్వాత పత్నీం మనోరమాం కుల్యాం మనోవృత్త్యనుసారిణీం తారిణీం దుఃఖ సంసార సాగత్య పతివ్రతం కురవన్ ఏతద్వ్రతం వర్షం కుమ. ఆ తర్వాత ఆమె గారు శచీదేవి ఇంద్రుణ్ణి భర్తగా పొందిందండి. ఆ మనోరథ తృతీయ వ్రతం చేసి ఇంద్రుణ్ణి పొంది. ఎవరైనా సరే ఈ వ్రతం కనుక చేసినట్లయితే సంవత్సరం పాటు చేయాలి. వైశాఖ మాసం మొదలుకొని ఫాల్గుణ మాసం దాకా చెయ్యాలి. చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం దాకా చెయ్యాలి. అలా ఈ వ్రతం ఎవరైతే చేస్తారో మంచి భార్య కావాలి అనుకున్న వాడికి భార్య దొరుకుతుంది. పతివ్రత అయిన భార్య దొరుకుతుంది. ఒక సంవత్సరం పాటు కుమారుడు కనుక చేసినట్లయితే మంచి ప్రాప్నియ తుస్పటం పతివ్రత అయినటువంటి భార్య కుమారుడికి దొరుకుతుంది. తర్వాత ఈ వ్రతం కనుక కుమారి కనుక చేసినట్లయితే పెళ్ళి కాని పిల్ల భర్తను పొందుతుంది. సువాసిని కనుక చేసినట్లయితే పుత్రులను పొందుతారు. భర్త వల్ల సౌఖ్యం అఖండితంగా కలుగుతుంది. దుర్భగ చేసినట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ధనవంతులు చేసినట్లయితే దరిద్రురాలు చేస్తే ధనాఢ్యురాలు అవుతుంది. విధవ చేస్తే ఇంకా తర్వాత జన్మలో ఎప్పుడు వైధవ్యం రాదు. ఒకవేళనే గర్భవతి చేస్తే పుత్రుణ్ణి పొందుతుంది, మంచి శుచి అయిన వాడిని, ఆయుర్దాయం గలవాడిని. బ్రాహ్మణుడు చేస్తే బాగా సర్వసౌఖ్య భాగ్యదాయనైన విద్యను పొందుతాడు. రాజ్యభ్రష్టుడు గనక చేస్తే రాజ్యాన్ని పొందుతాడు. వైశ్యుడు గనక చేస్తే బాగా లాభాలు పొందుతాడు. శూద్రుడు గనక చేసినట్లయితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ధర్మం కోరి చేస్తే వాడికి ధర్మం లభిస్తుంది. ధనం కోరి చేస్తే ధనం లభిస్తుంది. కోరికలతో చేస్తే కోరికలు, మోక్షం కోరి చేస్తే మోక్షం వస్తుంది. యో యో మనోరథో యస్య స తం తం విందతే ధ్రువం. ఎవడికి ఏ కోరికలుంటే ఆ కోరికలన్నీ పొందుతారు. ఈ మనోరథ తృతీయ వ్రతం అలాంటిది. అడిగి ఈ వ్రతము ఎవరైనా ఇంకా ఈ వ్రత విధానం అంతా కూడా తర్వాత చెప్పారండి. శచీపతే ఓహో ఇక్కడ పేజీలు మారినయ్యా, అది విషయం. ఇటు నుంచి అటు పోయినాయా? ఎనభై నుంచి పేజీలు ముందు వెనక వచ్చినాయి. లేండి, ఏం లేదు. డెబ్భై నాలుగు, డెబ్భై ఐదు, డెబ్భై ఆరు, డెబ్భై ఏడు, డెబ్భై ఎనిమిది. ఆహా, ఒకసారి సరే ఈ శచీదేవి అడిగిందండి. ఆ వ్రతం అంతా కూడా చెప్పారు. ఎనభై ఏడు, ఎనభై ఎనభై ఎనిమిది. సరే తర్వాత శచీదేవి వ్రతం చేసి తన కోరికని సిద్ధించుకుంది. ఆ అరుంధతి ఈ వ్రతం చేసి వశిష్ఠుణ్ణి భర్తగా పొందింది. సునీతి ఈ వ్రతం చేసి ఉత్తానపాదుణ్ణి భర్తగా పొంది ధ్రువుణ్ణి కుమారుడుగా కన్నది. తర్వాత మళ్ళీ సునీతి ఉందే, ఈ మళ్ళీ వ్రతం చేసి ధ్రువస్థానాన్ని కూడా పొందింది. లక్ష్మీదేవి ఈ వ్రతం చేసి శ్రీమహావిష్ణువుని భర్తగా పొందింది. కింబహుక్తేన శుశ్రోణి కృతం ఏన వ్రతం తిదం వ్రతాని తేన సర్వాణి కృతాని వ్రతినాధ్రం. ఈ వ్రతం చేస్తే అన్ని వ్రతములు చేసినట్లే. శుభబుద్ధి మవాప్నోతి పాపైరపి విముచ్యతే. వాళ్లకు మంచి బుద్ధి కలుగుతుంది, ఇంకా పాపముల నుండి కూడా వాళ్ళు విముక్తిని పొందుతారు అని చెప్పి చెప్పారండి. ఈ అధ్యాయం అయిపోయింది. తర్వాత 81వ అధ్యాయం, ధర్మేశ్వరుడు యొక్క మహాత్మ్యం. ఈ అధ్యాయం చెప్పుకుంటే ఇంకా ధర్మేశ్వరుని గురించి పూర్తిగా అయిపోతుంది. వాడు ఏమైందంటే వృత్రాసురుణ్ణి చంపాడు కదండి ఎవరు దేవేంద్రుడు, బ్రహ్మహత్యా మహాపాతకం వచ్చింది. మరి ఎట్లా ఇది పోవాలని బృహస్పతి గారిని అడిగాడు. బృహస్పతి గారు ఏమన్నాడంటే, నాణ్యత్ కించిత్ క్వచిత్ దృష్టం బ్రహ్మహత్యామహౌషధం రాజధానీం పరిత్యజ్య శక్ర విశ్వేశు దుఃపరం. విశ్వేశ్వరుడు రాజధాని కాశీ తప్ప బ్రహ్మహత్య పోయేది మరొకటి లేదు అని గురువుగారు చెప్పారు ఇంద్రుడికి. భైరవశ్యాపి హస్తాత్ హస్తాగ్రాత్ అపతద్వైధ సంశిర. కాలభైరవుడి చేతిలో నుంచి కూడా కపాలం శిరస్సు అక్కడే పడిపోయిందయ్యా కాశీ ప్రవేశంతో, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు కాశీకి వెళ్ళు అన్నాడు. సీమానమపి సంప్రాప్త్య శక్రానం వెంటనే ఇంద్రుడు అక్కడికి బయలుదేరాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ ప్రవేశిస్తే చాలు బ్రహ్మహత్య పలాయనం అవుతుంది, అది వణికిపోతూ ఒక ఆశ్రయం లేకుండా నీలో నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు. నాస్తయిత్రి పరాకాశి విశ్వేశ సమధిష్ఠిత మహాపాతకతో ముక్తి కాశ్యామేవ శతక్రతు. అది విశ్వేశ్వరుడు పరిపాలించేదయ్యా, మహాపాతకముల నుండి కూడా అక్కడ విముక్తి కలుగుతుందయ్యా దేవేంద్ర అన్నాడు. మహాసంసారము నుండి కూడా కాశీలో ముక్తి కలుగుతుందయ్యా, ఇంకా ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. నిర్వాణ నగరీ కాశీ కాశీ సర్వాహ అఘసంఘకృత్. అది మోక్ష పట్టణం అయ్యా, సర్వపాపములను నశించేదయ్యా, విశ్వేశ్వరుడికి చాలా ప్రియమైందయ్యా. కాశీ సదృశీ నహి కాశీతో సమానమైంది ఇంకోటి లేదు అన్నాడు. బ్రహ్మహత్యా భయం యశ్చయశ్చ సంసారతో భయం. బ్రహ్మహత్యా భయాలు సంసార భయం ఉన్నటువంటి వాళ్ళు కాశీ ముక్తి కాశీకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. కాశీకి వెళితే బ్రహ్మహత్యాది పాతకాలు పోతాయి, మోక్షము వస్తుంది. జంతువునాం కర్మబీజానాం యత్ర దేహ విసర్జనే. జంతు ప్రాణుల యొక్క కర్మబీజములన్నీ దేహత్యాగం సమయంలో మళ్ళీ మొలవయ్యా ఆ శివుడి యొక్క దృష్టి చేత అవన్నీ కూడానే వేయించబడిపోతాయి, దృష్టిపాతం చేతనే దగ్ధమైపోతాయి అని ఈ రకంగా. ఇంద్ర నువ్వు ఉత్తరాసుర సంహారం వల్ల వచ్చిన ఈ బ్రహ్మహత్య పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళు, విశ్వముక్తి ప్రదాయకం విశ్వమునకే ముక్తిని అనుగ్రహించేటువంటి ఆ విశ్వేశ్వరుని సేవించమని బృహస్పతి చెప్పేటప్పటికీ ఈయన వెంటనే మహాపాతకములను నశింపజేసే కాశీకి వెళ్ళాడండి. ఉత్తరవాహిని గంగలో స్నానం చేశాడు, ఈ ధర్మేశ్వర పీఠానికే వెళ్ళాడండి. ఆ ధర్మేశ్వరుని చక్కగా సేవించాడండి బ్రహ్మహత్య పోవడం కొరకు. చూచేటప్పటికి తర్వాతనే ఆ లింగ మధ్యంలో నుంచి పరమేశ్వరుడు వచ్చాడండి. ఈయన చక్కగా వేదోక్తమైన రుద్ర సూక్తములతో దేవేంద్రుడు అతన్ని బాగా స్తోత్రం చేశాడనమాట. ధర్మేశ విని విని ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కు రావాలి లేని. ఏమయ్యా ఇంద్రా నేను సంతోషించాను, వరం కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, శృత్వేది దేవదేవాయ స్వప్రేమ వచనం హరి సర్వజ్ఞ కింతే విదితం. నీకు తెలియందే ఉందయ్యా, నేను ఈ ధర్మపీఠాన్ని సేవించాను నీ దయవల్ల, నిష్పాద్య తీర్థం తత్రే శ్రోత్ర. కాబట్టి నాది నేను వృత్రాసురుణ్ణి చంపాను కదా, ఈ మహాపాపము నుండి నన్ను విముక్తుణ్ణి చేయాలనేటప్పటికీ వెంటనే ఏం చేశాటంటే తన యొక్క త్రిశూలంతో ఒక తీర్థాన్ని అక్కడ ఏర్పాటు చేశారండి. అదే ధర్మకూపం అన్నమాట. అందులో ఆయన స్నానం చేసి తర్వాత తనకు సంబంధించినటువంటి బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకున్నాడనమాట. ఈ దృశ్యాన్ని చూచి నారదాది మహర్షులందరూ కూడా వచ్చి అక్కడ ధర్మతీర్థంలో స్నానం చేయటం ప్రారంభించారట. పితృదేవతల్ని బాగా సంతోషపెట్టి శ్రాద్ధాలు తర్పణాలు ఇచ్చేశారట. ధర్మేశ్వరుని చక్కగా అనేక తీర్థాల జనాలన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఆ ధర్మకూపంలో ఉండే జనం నీటితో స్నానాలు చేయించారట మహర్షులందరూ వచ్చి. అప్పటి నుంచి అక్కడ ఉన్న బావికి ధర్మకూపం అని పేరు వచ్చింది. అంటే ఇంద్రుడు కొరకు ఆయన త్రిశూలంతో తవ్వి ఒక కూపం, అందులో స్నానం చేయించి బ్రహ్మహత్యా దోషము నుండి విముక్తిని చేశాడు. అంటే ఇది ఒక కల్పం అయి ఉంటుంది, మరొక కల్పంలో ఇంకొక రకంగా ఉంటుంది అనుకోండి కథ. బ్రహ్మహత్యాది పాపానామ క్లేశం చాళనంబరం. ఆ ధర్మ కోపం అనేది బ్రహ్మహత్యాది పాపములను కడిగి వేస్తుందన్నమాట. సహస్ర అంతకంటే 1000 రెట్లు. గంగాద్వారంలో కురుక్షేత్రంలో గంగాసాగర సంగమంలో స్నానం చేస్తే ఎంత వస్తుందో ధర్మతీర్థ స్నానం వల్ల అలా వస్తుంది. నర్మదీ నర్మదా సరస్వతి గౌతమి గురువు సింహ రాశిలో ఉన్నప్పుడు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందిట ధర్మకోపం. మానస సరోవరంలో, పుష్కరంలో, ద్వారకా సంబంధం ఉన్న సాగరంలో అంటే అక్కడ సముద్రంలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఆ ధర్మకూపంలో స్నానం చేస్తే. కార్తీక మాసంలో సౌరభ క్షేత్రంలో స్నానం చేస్తే, అలాగే చైత్రమాసం అంటే చైత్ర పూర్ణిమ నాడు ఉన్నదే గౌరీకుండం కేదార మందిరం దగ్గర స్నానం చేస్తే, కాశీలో శంకుధారా తీర్థం ఉంది ఏకాదశి నాడు చేస్తారు అక్కడ శ్రావణ మాసంలో అనుకుంటాను, అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందో ఇక్కడ ఈ తీర్థాన్ని చూస్తేనే అలాంటి వస్తుంది అండి. చూస్తేనే ఎవరన్నా చూస్తారేమో మాకు సంతృప్తి కలుగుతుందని చెప్పి దేవ పితృదేవతలు కూడా అనుకుంటూ ఉంటారట. ఎవడన్నా గంగలో కానీ ధర్మకూపంలో కానీ చేయకపోతాడా అని చెప్పి అనుకుంటూ ఉంటారట. గయాం గత్వా, ఇంకా గయ వెళ్ళవలసిన పని లేదు, పితృదేవతలకు సంతోషం కలిగించేటువంటిది ఈ తీర్థం. గయయందు ఎలా తృప్తి పొందుతారో పిండదానం వల్ల ధర్మతీర్థే తథైవ స్యుః, ధర్మతీర్థంలో కూడా అలాగే తృప్తి పొందుతారు. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే అది ఎక్కువ కాదు ఇది ఎక్కువ కాదు రెండు సమానం అన్నారు. న్యూనం నైవ చ అధికం, ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు, గయ ఎంతో ఇది అంతేను. పితృరుణం నుండి ఇక్కడ అందరూ కూడా విముక్తులవుతారు అన్నాడు. ఆ తీర్థ ప్రభావం వల్లనే ఒక్క క్షణకాలంలో ఆ ఇంద్రుడు కాస్త ఆ రకంగా బ్రహ్మహత్యా పాపం నుండి ఇదైపోయినాడు అన్నమాట. తత్ర అక్కడ ఏమాత్రం కొద్దిగానే దానం చేసినా ధర్మపీఠ ప్రభావంలో దాని యొక్క ప్రభావం చాలా అనంతంగా ఉంటూ ఉంటుందండి. అక్కడ ఎవడన్నా బ్రాహ్మణుని ఎత్తులను భుజింపజేస్తే విప్రులను కానీ ఎత్తులను కానీ ఒక్కొక్క మెతుక్కు ఎన్ని ఉంటే అన్ని యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది. తర్వాత ఆయన కాస్త దేవలోకానికి వెళ్ళిపోయినాడు ఇంద్రుడు, దేవతలందరికీ ఈ విషయం చెప్పాడు. ఇంకా ఆ తర్వాత దేవతలందరూ కలిసి ఇక్కడికి కాశీకి వచ్చేసారు. ఆ మణికర్ణికా ఘాట్ దగ్గర తారకేశ్వరుడి దగ్గర ఇంద్రుడు ఒక లింగం స్థాపించాడు అక్కడే. తర్వాత ఆ లింగం కనుక చూసినట్లయితే ఇంద్రలోకానికి వెళ్ళిపోతారట, అది పెద్ద దూరం ఉండదుట. దాని పక్కనే ఆయన భార్య శచీదేవి శచీశ్వర లింగమును స్థాపించింది. ఇవన్నీ లేవు కనిపించట్లే ఇప్పుడు మనం. శచీశ్వరుని పూజిస్తే స్త్రీలకు బాగా సౌభాగ్యం ఉంటుంది. ఆ సమీపంలో రంభ స్థాపించిందిట, అక్కడే లోకపాలేశ్వరులు దిక్పాలకులు స్థాపించిన లింగం ఉందిట, అది పూజిస్తే లోకపాలకులు అవుతారు. ధర్మేశ్వరుడి ధరణీశ్వర లింగం అని ఉందిటండి పడమటి దిక్కున, అది కూడా లేదు ఇప్పుడు. తర్వాతనే పులోమజాదేవి, మళ్ళీ పేజీ 96, ధర్మేశ్వరుడికి దక్షిణంలో తత్వేశం అనే ఒక లింగం, తత్వేశ్వరుడు తత్వజ్ఞానం కలుగుతుంది. ధర్మేశ్వరుడికి తూర్పున వైరాగ్యేశ్వరం అని ఒక లింగం ఉంది, అలాగేనే అది దాని స్పర్శ వల్లనే నివృత్తి కలుగుతుందిట. జ్ఞానేశ్వరం అని ఈశాన పదిక్కున ఉన్నదిట, ఇది మాత్రం తెలుసండి. సిద్ధలింగాల్లో ఇది కూడా ఉంది, సర్వదేహినాం జ్ఞానం, అందరికీ కూడా జ్ఞానాన్ని కలుగజేస్తుంది అన్నాడు. ఉత్తరపు దిక్కున ఐశ్వర్యం అనే ఒక తీర్థం ఉందిట, దానివల్ల కూడా ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పి చెప్పాడు. ఈ ఐదు లింగాలు కూడా పంచముఖుని యొక్క పంచముఖాలు అని చెప్పి చెప్పాడు. ఏతాన్ అవశ్యం సంసేవ్య, వీటిని తప్పనిసరిగా చూస్తే శాశ్వతమైన స్థితిని పొందుతారు అన్నారు. సరే, ఇక్కడ ఇంకొక విషయం మీకు చెబుతున్నానయ్యా, ఒక కథ చెప్పి 10 నిమిషాల్లోపు పూర్తి చేద్దామండి. కథ కాబట్టి తొందరగా చెప్పేసి, కదంబ శిఖరం అని ఒక వింధ్య పర్వతం దగ్గర ఒక పట్టణం ఉన్నదండి, కదంబ శిఖరం అని. అక్కడ రాజు ఎవరు అంటే దముడు అనేటువంటి వాని యొక్క కుమారుడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరు దమ్ము, దమస్య పుత్రస్తదా తత్ర ఆసీత్ దుర్దముడు, తండ్రి పేరు దముడు, కొడుకు పేరండి దుర్దముడు అని అక్కడ చేస్తూ ఉన్నాడు. తండ్రి మరణించిన తర్వాత ఇతడు రాజ్యానికి వచ్చాయండి. ఏ ఇతని విషయం చెప్పడానికి ఇలా ఎన్ని ఘోరాలు చేశాడు, స్త్రీలందరినీ పరస్త్రీలందరినీ హరిస్తున్నాడు, మంచి వాళ్ళందరినీ దుర్మార్గులందరూ ఆయనకి స్నేహితులు, సజ్జనులందరూ కూడా విరోధులు ఆయనకి, శిక్షించరాని వాళ్ళని శిక్షిస్తున్నారు, శిక్షించవలసినటువంటి వాళ్ళనేమో శిక్షించడు, వాళ్ళందరికీ దగ్గరికి తీసుకుంటాడు, ఎప్పుడు వేటాడుతూ ఉంటాడు, ఎప్పుడు కూడానే వేట అనేది ఒక అదొక సప్తవ్యసనాల్లో ఒకటి, ఆ వ్యసనం బాగా ఉంది. తన పూర్వపు మంత్రులందరినీ తీసేసిచ్చాడు, కొత్త వాళ్ళని పెట్టాడు అంతా కూడా. ధర్మాధికారులు కూడా మంచి ఉత్తములు ఉండవలసింది, శూద్రులను ధర్మాధికారులు చేశాడు, బ్రాహ్మణుల చేత పన్నులు విధించాడు. బ్రాహ్మణులకు పన్నులు విధించకూడదన్నమాట ప్రభుత్వాలు. బ్రాహ్మణ కరదీకృతాహ అని చేసిన పొరపాటు ఇది. బ్రాహ్మణులకు పన్నులు వేశాడు. పరదారులు అంటే బాగా సంతుష్టిపడుతూ ఉండేవాడు. తన భార్యలంటే అసలు ఇష్ట పరాంగముఖుడుగా ఉండేవాడు. దేవతల్ని ఎప్పుడూ కూడా ఆరాధించడం అనే విష్ణువు హరిహరులు ఇద్దరు కూడా మనకు దుఃఖమును పోగొట్టేవాళ్ళు. వాళ్ళని అసలు పూజించడు, పొరపాటును కూడా పూజించలేదు. సర్వపాపాలు పోగొట్టేవాళ్ళు హరిహరులు ఇద్దరు కూడా. శ్రీకా అంటే పార్వతీని, పరమేశ్వరిని, అమ్మవారిని ఎప్పుడూ కూడా వాళ్ళని ఉదితవు ధూమ వీడే పూజించలేదు. తర్వాతనే వీడు ధూమకేతువులాగా ఈ దుర్దముడు ఆ రాజ్యంలో తయారైనాడు ఈ రాజు. ఒకసారి ఈ పాపబుద్ధితో వేటకు బయలుదేరాడు. వెళ్ళి చిన్నగా భయంకరమై గుర్ర వెళ్ళాడు. వీడు కాస్త అందరికంటే సైన్యం వెనకబడింది, వీడు ముందు వెళ్ళిపోయినాడు. దైవయోగం వల్ల ఏం చేశాడు అంటే ఈ దుర్గముడు ధనస్సు తీసుకొని గుర్రం ఎక్కి వెళ్ళిపోయి సైన్యానంతా విడిచిపెట్టిపోయి ఆనందకాలంలో ప్రవేశించాడు. మృగం వెంటబడి ఆనందకాలంలో ప్రవేశించాడండి, కాశీలో ప్రవేశించాడు ఈ దుర్దముడు. ఓ బాగా అక్కడ చెట్లు ఆ నీడగా ఉన్నాయి, ఓ చూచాడు. వాడికి అంతా అక్కడికి వెళ్ళేటప్పటికి హాయిగా ఉందండి, ప్రశాంతంగా అనిపించింది. శ్రమ అంతా మర్చిపోయినట్ట, చక్కటి గాలి వీస్తూ ఉన్నదిట. ఓ ఆ చెట్లన్నీ చిగురిచ్చి ఉన్నాయిట, చక్కగా మంచి పండ్లు అవన్నీ ఉన్నాయిట. జన్మ ప్రవృత్తి ఉన్నటువంటి దుఃఖం అంతా ఒక్కసారి పోయిందిటండి వాడికి, ఆ దుర్దముడికి, ఇంత పాపాత్ముడికి. మధ్యవనం సచాపశ్చిత్, ఆనందవనం అంతా వనం అది, ఆ మధ్యలో చూచాడండి. ఓ ప్రాసాదాన్ని చూచాడు, ఆకాశాన్ని నడుతుంది, మహారత్నాలతో నిండుతూ ఉన్నది. చూచి ఆ గుర్రం పైనుంచి దిగాడు ఈ రాజుగారు. ధర్మ మండపంలోనికి వెళ్ళాడండి, అక్కడి దాకా వచ్చాడు. ధర్మేశ్వరుడు ఉన్నాడే అక్కడి దాకా వచ్చాడు. అక్కడ ఎందుకు అతనికి ఆనందం కలిగింది? ఆ పూర్వజన్మలో ఏం చేసుకున్నాడు? ఈ జన్మలో పాపాత్ముడైనా అంత జన్మలో ఏదో చేసుకొని ఉంటాడు. ఆ పాప అనుభవం ఇగో ఏదో ఇప్పుడేదో ఇటువంటి పనులు చేశాడు. అంతకంటే పుణ్య పనులు గత జన్మలో చేసుకొని ఉంటాడు అతడు. ఆ పుణ్యం వల్లనే కాశీకి రాగలిగాడు. చూడంగానే తనను తాను కాశీకి వచ్చాను నేను ధన్యుడు అనుకున్నాడండి. తనను తాను ధన్యుడు అనుకున్నాడు, ప్రసన్నుడైనాడు ఎంతో. అక్కడ ధన్యమధ్యధనం వాళ్ళకి నేను ధన్యుడైనాను అనుకున్నాడు. ఇంత వయస్సు వచ్చి నేను ఇంత నా జన్మంతా వ్యర్థం చేసుకున్నానని తనను నిందించుకున్నాడు. ఇదంతా ధర్మపీఠ దర్శనం వల్ల అతనిలో అంత మార్పు వచ్చిందనమాట. దిక్ మాం దుర్జన సంస్థ, అంత దుష్ట సహవాసాలు చేశాను, సజ్జనుల్ని విడిచిపెట్టాను, నేను ఉద్వేగకరమైన పనులు చేశాను, మూఢుణ్ణి నేను, ప్రజలను పీడించాను, పరదారుల్ని హరించాను, పరద్రవ్యాలను హరించాను, సుఖాలు అనుభవించాను, అధ్యాయావన్ మమగతం వృధా, ఇంతవరకు నా జన్మ వ్యర్థం అయిపోయింది. ఇటువంటి ధర్మస్థానం ఉందే, నేను ఇంత ఎక్కడ నాకు కనిపించట్లేదు ఈ ధర్మపీఠం లాంటిది అని తనను నిందించుకొని ధర్మేశ్వర ప్రభువుకు నమస్కారం చేసి గుర్రం ఎక్కి ఆ దుర్దముడు తన దేశానికి వెళ్ళిపోయి మంత్రులందరినీ పిలిపించి పాత వాళ్ళందరినీ తీసిపారేసి కొత్త వాళ్ళందరినీ పాత వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ మంత్రులుగా చేసేసి బ్రాహ్మణులకి వాళ్ళకు పన్నులు గిన్నులేసి బాధించాడు. బ్రాహ్మణులందరినీ పిలిపించి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళ ఇనాములు, వాళ్ళ భూములు, అగ్రహారాలు ఇచ్చి పారేసి వాళ్ళందరికీ నమస్కారం చేసి ఎవరి వృత్తులు వాళ్ళకి ఇచ్చేసి పుత్రుడికి రాజ్యం ఇచ్చి నాయనా ధర్మ ప్రజలందరినీ మళ్ళీ ధర్మ మార్గంలో ప్రవేశపెట్టి శిక్షించవలసిన వాళ్ళు ఉంటే శిక్షించి పారేసి సాధువులందరినీ బాగా సంతోషపెట్టి భార్యలందరినీ విడిచిపెట్టి పారేసి ఈ విషయ సుఖములయందు పరాముఖుడైనటువంటి వాడై సమాగచ్చతు అధ ఏకాకి కాశీం శ్రేయో వికాసిని, ముక్తి వికాసిని, శ్రేయో వికాసిని, ధర్మ వికాసిని, ఎన్ని అన్నిటినీ వికాసింపజేసేదే కాశీ. ఆ శ్రేయో వికాసిని, శ్రేయస్సు అంటే ఇక్కడ మోక్షం, ఆ శ్రేయో వికాసిని అయినటువంటి ఆ కాశీకి వెళ్ళాడండి. ధర్మేశ్వరం సమారాధ్య కాలాత్తు, ధర్మేశ్వరుని పూజిస్తూ కూర్చున్నాడు. కాలం రోజులు మూడినై మరణించాడండి. ధర్మేశ దర్శనాత్తు, ఇదంతా కూడా ధర్మేశ్వరుడు యొక్క దర్శనం వల్ల అలాంటి వాడైనాడు ఈ దుర్దముడు కాస్త. బభూవ ధమినాం శ్రేష్ట, ధమం కలిగిన వాళ్ళలో, నిగ్రహం కలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడైనాడు వాడు. మయా స్వల్పం నిరూపితం, ధర్మేశ్వర మహత్యాన్ని నేను చాలా స్వల్పంగా చెప్పాను అంటున్నాడు ఈశ్వరుడు. ఇదం ధర్మేశ్వరాఖ్యాన్, ఎవరైతే ఈ కథను వింటారో ఆ జన్మ సంచితాత్ పాపాత్ సముక్తో భవతి క్షణాత్, జన్మ ప్రభుత్వం చేసిన పాపముల నుండి వాడు విముక్తిని పొందుతాడు. శ్రార్థకాలంలో చదివితే శ్రావయేద్ బ్రాహ్మణాన్ విధిమాన్ చదివిస్తే పితృణాం తృదేవతలకు బాగా తృప్తి కలుగుతుంది. ధర్మాఖ్యానమిదం శృణ్వన్ అపి దూరస్థిత సుధీ, దూరంగా ఉండి విన్నా సరేనండి, సర్వపాపైర్ విర్ముక్తో గంతాంతే శివమందిరం. సర్వపాపముల నుండి విముక్తిని పొంది చివరిలో శివమందిరానికి వెళుతూ ఉంటారు. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. హర ఓం నమః పార్వతీపతయే. స్వస్తి.